ప్రేమహకాన్. ఇది నవంబర్ 28, 2004 ఉదయం 5 గంటలకి ఒంగోలులో జరిగిన అరబిందో క్లాస్. జై జయ మహాకాల్.
మానవ జీవితంలో గురువుల యొక్క పాత్ర చాలా విశేషమైనది, నిర్దిష్టమైనది. ఈ గురువుల యొక్క పాత్రలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గురువులంతా కూడా ఒక పరంపర. పరంపర అంటే ఏమిటి? ఒకదాని తర్వాత ఒకటి మనకి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకువెళ్లేటటువంటి వ్యవస్థ. విద్య ఉన్నది, అది ఒక పరంపర. 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్, 4వ క్లాస్. మనం ఎప్పుడైతే ఇలాగా పరంపర గురించి మాట్లాడుకుంటామో మనకేమర్థమవుతుంది అంటే, ఒకదాని తర్వాత ఒకటి ఇదివరకటి దానికంటే భిన్నంగా ఉంటుందని. ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా దాని కింద ఒకటి ఉంటుంది, దాని పైన ఒకటి ఉంటుంది. అప్పుడు దాన్ని పరంపర అంటాం మనం. ప్లస్ ఇంకోటి ఏంటి, ఆ పరంపరలో ముఖ్యమైనటువంటిది, అందులో ఏ ఒక్కదాన్ని నువ్వు తీసేసినా అది విరిగిపోతుంది, భగ్నం అయిపోతుంది. ఏ ఒక్క మెట్టిని మనం తీసేసినా అంతరాయం వస్తుంది. ఈ గురు పరంపరలో మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మము ఏమి చెప్తుందో అది మనము నేర్చుకుంటే తప్ప వ్యక్తి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి లాభము ఉండదు, మానవ జీవితం యొక్క ఉపయోగం ఏమి ఉండదు అని మన గురువులు చెప్తున్నారు. అది విద్య నేర్చుకుంటున్నాం, 10th క్లాస్ చదివాక నేను డైరెక్ట్గా డిగ్రీకి వెళ్ళిపోతాను అంటే కుదరదు. మధ్యన ఇంటర్మీడియట్ చదవాలి. అందరు ఇంటర్మీడియట్లో 1 సంవత్సరం చదివాక నేను మళ్ళా డిగ్రీకి వెళ్ళిపోతాను అంటే కుదరదు. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదవకుండా 3rd ఇయర్కి వెళ్ళలేవు. కంటిన్యూటీ అర్థమవుతుంది కదా, గ్రాడ్యుయేషన్ ప్రకృతిలోనే ఉంది. ఆ గ్రాడ్యుయేషన్ ప్రకృతి మొత్తము దానంతా అదే గ్రాడ్యుయేషన్లో ఉంటుంది. దాన్ని నువ్వు ఎప్పుడూ భంగం చేయలేవు. ఇవాళ ఉంది అంటే ఖచ్చితంగా నిన్న ఉంటుంది, రేపు ఉంటుంది. దీన్ని భగ్నం చేయండి చూద్దాం. ఎక్కడైనా భగ్నం చేయలేవు, అర్థమవుతుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్లేటటువంటి ప్రక్రియను పరిణామ క్రమము అంటాం మనం. ప్రకృతిలో జరిగేటటువంటి ఈ స్థాయి భేదాన్ని. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే ఈ స్థాయి భేదము ఐదు స్థాయిల్లో వివరించుకోవచ్చు. మన విద్యని కూడా అనేక రకాలుగా ఉండి అనేక సంవత్సరాలు మనం చదివినా మొదట ఏం చెప్తామంటే 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉండేటటువంటి ఒక స్థాయి, దాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం. దాని తర్వాత చదివేటటువంటి ఇంటర్మీడియట్ కాలేజీ, అంటే 2 ఏళ్ళు చదువుతాం, దాన్ని జూనియర్ కాలేజీ అంటాం. దాని తర్వాత 3 ఏళ్ళు చదువుతాం, దాన్ని డిగ్రీ కాలేజీ అంటాం. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిపోయాక రీసెర్చ్. ఇవి ఈ స్థాయి భేదాలు కనుక మనం గుర్తుంచుకుంటే స్కూలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ, రీసెర్చ్, ఇవి 5. ఈ 5 స్థాయి భేదం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీడు స్కూల్ వరకు చదివాడు అంటే మనకు ఒక అవగాహన ఉంది, వాడి మానసిక స్థితి ఎలా ఉంది, వాడికి విద్య ఏ విధంగా వస్తుంది, ఎంతవరకు వచ్చింది. గురువుల్ని కూడా మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, వీళ్ళకు చదువు రాదు, వీళ్ళు చదువుకోలేదు. అంటే వీళ్ళు చదువుకోలేదు అంటే మన ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క మానసిక స్థితి మనం పెట్టుకున్నటువంటి 5 స్థాయిలలో ఎక్కడుందో మనం చెప్పలేము అని అర్థం. చదువుకోలేదు అంటే అర్థం అది. మన మానసిక స్థితిని ఎన్ని విధాలుగా విద్య ప్రకారం మనం ఆలోచించుకోవచ్చు. స్కూల్ వరకు చదివాడు, జూనియర్ కాలేజీకి వెళ్ళలేదు అంటే వాడి విద్యలో ఎన్ని స్థాయిలు మనం చూడగలం అన్నమాట, 10 రకాల స్థాయిలు 1 నుంచి 10 క్లాస్ వరకు. ఇప్పుడు ఎల్కేజీలు, యూకేజీలు, నర్సరీలు కూడా కలిపితే 13-14 స్థాయిలు అవుతాయి. జూనియర్ కాలేజీ ఇంకో 2 స్థాయిలు, డిగ్రీ కాలేజీ ఇంకో 3 స్థాయిలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకో 2 స్థాయిలు, రీసెర్చ్ అంతులేదు ఇంకా మాట. దానికి ఎంతవరకు చేయొచ్చు వాడు రీసెర్చ్, వాడిస్తా 2 ఏళ్ళు చేయొచ్చు, 3 ఏళ్ళు చేయొచ్చు, జీవితం అంతా వాడు రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చు. ఇంతవరకు అర్థమవుతుంది కదా స్పష్టంగా. అదే స్థాయిని, అదే జ్ఞానాన్ని మనం వాడి సంపద కింద కూడా భావించుకోవచ్చు. జ్ఞానాన్ని సంపద కూడా చేయొచ్చు కదా. అందువల్ల మనం భారతీయ ఆధ్యాత్మికత జీవితాన్ని 5 కోశాలుగా విభజించింది, 5 సంపదలుగా విభజించింది. అందులో మొట్టమొదటిది అందమయ కోశము. ఆహారం మీద మాత్రము ఆధారపడేటటువంటి కోశము. ఎప్పుడైనా దానికి భౌతికమైనటువంటి ఆహారం మనం అందజేయటం మానేస్తాము, ఆ కోశము పనిచేయటం మానేస్తుంది. ఇదివరకు తీసుకున్నటువంటి ఆహారం ఉన్నంత వరకు అది పనిచేస్తుంది. ఆహారం ఎప్పుడైతే మానేస్తామో ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే ఇంకా కోశము పనిచేయదు అని అర్థం. దాని తర్వాత ఇంకోటి ఏంటి, ప్రాణమయ కోశము. ఈ ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి సంపద ఏమిటి అంటే నీ కోరికలు. కోరికలు ఉన్నంతవరకు ప్రాణం ఉంటుంది, కోరికలు లేకపోతే ప్రాణం లేదు. అందుకే కోరికలు లేకుండా జీవించు అని మన ఋషులు వాళ్ళు చెప్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఇటువంటి కోరికలు లేకపోతే ప్రాణం లేనట్టే లెక్క. ఇంకొకటి, ఈ ప్రాణమయ కోశం అంతా కూడా కోరికల మీద ఆధారపడి ఉంటుంది. 3వదే ఆలోచనలు. ఆలోచన రహిత స్థితి అనేది అసలు మనకు అర్థం కానే కాదు. మనం ఎప్పుడైనా కాస్త ఆలోచించండి, ఎప్పుడైనా ఆలోచనలు లేకుండా ఉన్నా, ఆలోచనలు లేకుండా ఉండనే ఉండవు. నువ్వు నిద్రపోతూ ఉండవచ్చు కానీ ఆలోచనలు లేకుండా మాత్రం నువ్వు ఉండవు అని సైకాలజిస్ట్ REM అని ఒక ఫార్ములా కనిపెట్టారు, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. అంటే నువ్వు కదులుతూ ఉన్నా, పడుకున్నా కూడా నీ కనుగుండ్లు తిరుగుతూ ఉంటాయి, చూస్తున్నట్టు. మనం చూస్తూ ఉంటే కళ్ళు అటు ఇటు 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 వెళ్తూ ఉంటాయి కదా, స్థిరంగా ఉండవు. దాన్ని ఆ కరిగుడ్ల యొక్క మూమెంట్ని గమనించుకుని వాళ్ళు నువ్వు కలగంటున్నావా, కల చూడటం లేదా, ఆ చూసేటటువంటి కళ నీకు ఆనందదాయకంగా ఉందా లేకపోతే భయోత్పాదంగా ఉందా అన్నది వాళ్ళు పట్టించుకోగలుగుతున్నారు. కళ ఏం చూసావో వాళ్ళు చెప్పలేరు, కానీ ఆ కళ యొక్క ప్రభావం మనం బ్రెయిన్ మీద ఎలా ఉందో వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు. దాన్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే, అంటే నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కళ్ళు తిరుగుతున్నాయి కదులుతున్నాయంటే అర్థం ఏంటనమాట, మనస్సు స్థిరంగా లేదు అని. అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు అప్పుడు కళ్ళు మూసుకో అంటే మన ఉద్దేశం ఏంటి అనమాట, మనస్సుని స్థిరంగా చేసుకునేటటువంటి మొదటి ప్రయత్నం అది. కళ్ళు మూసుకున్నంత మాత్రాన మనస్సు స్థిరపడదు, ఆలోచనలు స్థిరపడాలి. ఆలోచనలు స్థిరపడటానికి ఏకైక మార్గం ఏంటి అంటే, ముందు నువ్వు సూటను తగ్గించాలి, కళ్ళు కదలకుండా ఉంచుకోగలగాలి. ఇది మూడో తరం, ఆలోచనల తరం, లేకపోతే మనోమయ తరం. ఇంకొక మొదటిది ఆహారం మీద ఆధారపడినటువంటి తలము. ఆహారం అంటే మన ఉద్దేశం స్థూల ఆహారము అని. ఇటువంటి కోరికల మళ్ళా ప్రాణమయ కోశానికి ఆహారం అవుతాయి, ఆలోచనల మళ్ళా మనోమయ కోశానికి ఆహారం అవుతాయి. దీని తర్వాత విజ్ఞానమయ కోశం వస్తుంది. నిజం చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి మానవ జాతి మొత్తము కూడా విజ్ఞానమయ తలలో ఉంది, కానీ మనం దాన్ని గుర్తించాం. విజ్ఞానమయ తలం అంటే ఏంటో మనకు తెలియదు. సైన్స్ అంటూ ఉంటాం మనం, సైంటిఫిక్ ఏజ్ అంటూ ఉంటాం. రాష్ట్రనిస్ట్ అనేటటువంటి ఒక కొత్త జాతి ఈనాడు ఆవిర్భవించింది. ఆ కొత్త జాతి ఏం చెప్తూ ఉంటుంది అంతా మేము సహేతుకంగా వివరించుకుని తెలుసుకుంటేనే ఒప్పుకుందాం. సహేతుకంగా అంటే అర్థం ఏంటి, లింక్ ఉండాలి, మళ్ళీ పరంపర ఉండాలి. సహేతుకం అంటే లాజిక్ సరిపోవాలి, అంటే ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనకి, ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనకి. కానీ సహేతుకము అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే లాజిక్ అని. కానీ లాజిక్ ఎంత భయంకరమైందో చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను కదా, ఉదాహరణ గాడ్ ఈజ్ లవ్. అదొక లాజిక్, ఒక మానసిక స్థితి, ఒక ఆలోచన. లవ్ ఈజ్ బ్లైండ్ అది ఇంకో ఆలోచన. సహేతుకం అంటే ఏంటనమాట, ఈ రెండింటికి మధ్య కూర్పు. అంటే దీన్ని మనం పరంపర అని కూడా అనుచరునే చెప్పాను కదా, స్థాయి భేదంతో. ఇంకా మూడోది ఏంటవుతుంది, లాజికల్ డిడక్షన్ దేర్ ఫోర్ గాడ్ ఈజ్ బ్లైండ్, ఇంకా దేవుడు గుడ్డివాడు. ఇది ఈనాడు వ్యాక్సినేషన్ యొక్క అద్భుతమైనటువంటి హేతువాదం. కానీ హేతువాదంలో ఉన్న లొసుగులు మీకు అర్థమవుతున్నాయి కదా, ఎంత ప్రమాదకరమైనటువంటి వీపుకి మిమ్మల్ని తీసుకెళ్లగలుగుతుందో. అది ఈనాడు మనం ప్రపంచంలో అన్ని చోట్ల చూస్తున్నాం మనం. అంటే ఏంటి, ఆలోచనలు ఒక పరంపరాగతమైనటువంటి ఆలోచనలుగా మీరు బంధిస్తే, ఒకసారి మీరు అనుకోనటువంటి మత చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచనలకి దారితీస్తాయి. అలాంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచనలే మతంలో చోటు చేసుకున్నాయి. నా మతము కరెక్ట్, నా మతం చెప్తున్నది కరెక్ట్ అని ఎప్పుడైతే నువ్వు అనుకోవటం మొదలెట్టావో, దాన్ని పూర్తిగా నువ్వు గాఢంగా నమ్మావో, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇతరులు చెప్పింది తప్పు, ఇతరులు చెప్పింది తప్పు అన్నప్పుడు నీకేమనిపిస్తుంది, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, వాళ్ళు చెప్తున్నది చాలా తప్పు, స్కూల్కి వెళ్ళటం చాలా మంచిది అని మనం అనుకుంటున్నాం. పిల్లవాడికి స్కూల్కి వెళ్ళాలని ఉండదు, ఇమీడియట్గా మనం ఏం చేస్తున్నాం, పూర్తిగాస్తామని. అలాగే మతంలో కూడా ఎప్పుడైతే మనం చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నాం, ఇతరులు అది వినకపోతే కొట్టాలనిపిస్తున్నాం. కొట్టాలనిపించటం చాలా సహజమండి. నీకు అలా అనిపించలేదనుకో అంటే నువ్వు చెప్తావు దాని మీద నీకే నమ్మకం లేదని అర్థం. అంతే ఇప్పటి నుంచి కొట్టేసుకోండి అని చెప్పటమే. ఆ మానసిక స్థితిలోనే జీవిస్తే ఈ ప్రమాదాలు వస్తాయి, విజ్ఞానమయ స్థితిలో జీవిస్తే ఈ ప్రమాదాలు రావు. ఈ విజ్ఞానమయ స్థితికి మనం చిన్నగా అయినా వెళ్ళిపోవచ్చు, లేకపోతే క్రమబద్ధంలో అయినా వెళ్ళొచ్చు. క్రమబద్ధంలో వెళ్ళేటటువంటి, క్రమబద్ధం అంటే ఏంటి, ఒక ప్రయోగం చేస్తాం, ఇంకో ప్రయోగం చేస్తాం, ఇంకో ప్రయోగం చేస్తాం, ఇంకో ప్రయోగం చేస్తాం. ఈ ప్రయోగాలు అనేది కూడా కొంచెం అర్థం చేసుకుందాం. మనం ప్రయోగం చేయటంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనం ఏది సాధించాలనుకుంటున్నామో దాన్ని సాధించటానికి భౌతిక జగత్తులో కానీ, మన కోరికల జగత్తులో కానీ, లేకపోతే మన ఆలోచనల జగత్తులో కానీ ఒక విధమైనటువంటి ప్రయత్నాలు మనం చేయటం మొదలు పెడతాం. ఇప్పుడు చాలాసార్లు నేను ఇచ్చే ఉదాహరణ ఏంటి అంటే, క్యాన్సర్ గురించి ఉదాహరణ ఇస్తాను. క్యాన్సర్కి మందు కనిపెట్టాలి. ఇందుకు అదే ఉదాహరణ ఇస్తాను కూడా, మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఆ ఉదాహరణ మనం ఎన్నిసార్లు అనుకుంటే అంత తొందరగా క్యాన్సర్కి మందు లభిస్తుంది. సో క్యాన్సర్కి మందు కనిపెట్టాలి, ఏం చేస్తాం మనం, ఎలా మొదలు పెడతాం మనం? ప్రయోగాలు చేస్తాం. ఎలా చేస్తాం ప్రయోగం? ఎలా? ఆధారం ఉండాలి కదా క్యాన్సర్ మందు కనిపెట్టడానికి. ఎవడు పడితే వాడు క్యాన్సర్కి మందు కనిపెట్టలేడు. ఒకడు వస్తాడు నీ దగ్గరికి, నేను క్యాన్సర్కి మందు కనిపెడతానండి, నాకు నెలకి మీరు 20,000 రూపాయలు ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇచ్చేస్తారా మీరు వాడికి? వాడెవడో తెలియకుండా ఎప్పుడు ఇస్తారు వాడికి నెలకి 20,000? ముందు వాడికి అసలు అది కనిపెట్టడానికి కావలసినటువంటి మానసిక స్థితి ఉందా లేదా, అది కనిపెట్టడానికి కావలసినటువంటి విద్య ఉందా లేదా, దాన్ని మనం డిగ్రీలు అంటాం. వాడు సైన్స్ చదివి ఉండాలి, బయోకెమిస్ట్రీ తెలిసి ఉండాలి, ఆ బయోకెమిస్ట్రీలో వాడు ఏదో రీసెర్చ్ కూడా చేసి ఉండాలి. అంటే ఇదివరకు ఎవడూ తెలుసుకోదాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ఉండాలి. ఆ ప్రయత్నం ఎంతో కొంత సక్సెస్ అయి ఉండాలి. అలా సక్సెస్ అయిన వాడిని ఏమంటాం, డాక్టరేట్ పొందాడు అంటాం ఆ విద్యలో. అలాంటి వాళ్ళని మనం డబ్బిచ్చి మీరు రీసెర్చ్ చేయండి అంటాం. అంటే మీరు ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి చేయదలుచుకుంటే మొట్టమొదటి మీకు ఉండవలసింది ఏంటి అంటే, ఆ మార్గంలో ఇంతవరకు ఆ మార్గంలో వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞానం మీకు తెలిసి ఉండాలి. అదేగా డిగ్రీ అంటే, మాస్టర్స్ డిగ్రీ అంటే ఏంటన్నమాట, ఆ విషయంలో ఇదివరకు ఎవరు ఏం చేశారో అది అంతా మీకు తెలియకపోయినా, ఒకవేళ ఏదైనా దాని గురించి ఎవడైనా చెప్పి చేసి ఉన్నాడు అని చెప్తే మీకు అర్థమై ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఇప్పుడు, మీరు ఎంఏ ఇంగ్లీష్ అంటారు. ఎంఏ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటన్నమాట, ఇంగ్లీష్ భాషలో ఏ పుస్తకం ఇచ్చినా వాడు చదివి అర్థం చేసుకోగలడు అని అర్థం. వాడు చదివి ఉండాలి అని ఏం అర్థం కాదు. అన్ని పుస్తకాలు, మాస్టర్స్ డిగ్రీ ఇంగ్లీష్ వచ్చింది అంటే వాడు అన్ని పుస్తకాలు చదివినట్టు కాదుగా. కానీ గ్యారంటీ ఏంటి, ఇంగ్లీష్లో ఏ పుస్తకం ఇచ్చినా కూడా ఆ పుస్తకం చదవగలవాడు. నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక యూనివర్సిటీలో ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఏ డిగ్రీ రావాలి అంటే అందులో అరవిందో రాసినటువంటి సావిత్రి బుక్ లో ఒక భాగం ఉంది, ఒక క్యాంటర్ 2 అధ్యాయాలు ఏదో ఉంది సిలబస్. అప్పుడు విద్య నేర్పి అప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ అందరూ ఏం చేసి నిర్ణయించుకున్నారు అంటే, ఎడ్యుకేషనల్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అని, అకాడమిక్ కౌన్సిల్ అని, వాళ్ళందరూ ఏం నిర్ణయించుకున్నారంటే ఆ సిలబస్ ఎత్తేద్దామని. ఎందుకు సిలబస్ ఎత్తేద్దాం అనుకున్నారు, చెప్పలేకపోతున్నారు దాన్ని. ఇంచేత ప్రొఫెసర్స్ అయినంత మాత్రాన, అదే అయినంత మాత్రాన ఆ భాషలో అన్నీ వాళ్ళకి తెలుస్తాయనే గ్యారంటీ లేదు. కానీ డిగ్రీ ఉంది అనగానే ఒక మానసిక స్థితికి మనం వచ్చేస్తాం, వీడికి ఆ విషయం గురించి పూర్తి అవగాహన ఉన్నది. ఎటువంటి అవగాహన ఉన్నది, ఒకవేళ వాడు అది రాయకపోయినా ఇతరులు ఏదైనా దాని గురించి రాస్తే వీడికి అర్థమైపోతుంది. ఆధ్యాత్మిక విద్యలో మనం ఏ విధమైనటువంటి డిగ్రీ కూడా లేకుండా, ఏ విధమైనటువంటి ప్రవేశము కూడా లేకుండా, మేమందరం భక్తులము, ఆధ్యాత్మిక వేత్తనము అనుకోవటం అనేది చాలా తప్పు జరుగుతుంది ఆధ్యాత్మిక జగత్తులో. మన దేశంలోనే కాదు, ఏ మతంలో అయినా కూడా. అందువల్ల ఏమవుతుంది, ఏ వ్యక్తి అయితే అనుభూతి చెంది అవగాహన చెంది ఆ మతాన్ని స్థాపించాడు అది మనం పూర్తిగా మర్చిపోతాం. క్రైస్ట్ యొక్క ఏ అనుభూతి ఆధారంగా ఒక వ్యవస్థ ఏర్పడిందో మర్చిపోయాడు. చివరి చివరికి ఆ అనుభూతి కూడా ముఖ్యం కాకపోతుంది. చివరికి ఏంటి అంటే బయట ఉన్నటువంటి డ్రెస్ మీరు ఎలా వేసుకున్నారు, మీరు ఏ విధమైనటువంటి కర్మకాండాలు, ఏ విధమైనటువంటి వాక్కుని ఉచ్చరించి చేస్తున్నారు. వాక్కుని ఉచ్చరించటం అని ఎందుకు అంటున్నాను అంటే, నువ్వు ఒక మాట అంటే ఆ మాటను ఆచరించగలవా లేదా అనేది ఆధ్యాత్మిక జగత్తులో మనం మర్చిపోతాం. లార్డ్ దై విల్ బి డన్ చాలా ఈజీగా అనేస్తాం. మనమేమంటాం, నేనేం చేస్తున్నానని అంతా నా ద్వారా భగవంతుడే చేయిస్తున్నాడండి, ఆ గురువే చేయిస్తున్నాడండి. ముఖ్యంగా ఆ సాయి దాంట్లో ఈ మాటలు మనం ఎక్కువ వింటాం. సాయి చేయించుకుంటాడు, నాది ఉంది అన్నీ చేయించుకుంటుంది, పిల్లలు ముడికి వెళ్ళామనుకో ఈ మాట వింటుంది. అంటే ఏంటి, అక్కడ మనం చేస్తున్నటువంటిది అవగాహన లేనటువంటి, అనుభూతి లేనటువంటి, లేకపోతే మనం ఆచరణలో పెట్టలేనటువంటి మాటలు మాత్రమే మాట్లాడుతూ అది మన జ్ఞానం యొక్క స్థాయికి ఒక రూపకల్పన చేస్తుంది అనేటటువంటి భ్రమలో మనం జీవిస్తున్నాం. ఇందాక క్యాన్సర్ గురించి చెప్తూ నేను చెప్పేటటువంటిది అర్థం చేసుకోండి. ఇప్పుడు క్యాన్సర్కి ఎంతవరకు మందు తెలియదు, మనకి తెలియదు క్యాన్సర్కి మందు ఏంటో. అలాగే భగవంతుడు అంటే ఏంటో మనకి తెలియదు అనుకుందాం ఉదాహరణకి. కానీ ఎందుకంటే క్యాన్సర్తో పోలుస్తున్న భగవద్ జ్ఞానము, భగవద్ దర్శనము కూడా ఒక క్యాన్సర్ లాంటిదే. ఒకసారి మనలోకి దూరిందంటే ఇంకా దానికి మందు లేదు. క్యాన్సర్కి మందు ఏమైనా కనిపెట్టగలమేమో, కానీ భగవద్ దర్శనం అయిపోయాక వాడిని మర్చిపోతామంటే అదో క్యాన్సర్ లాగే మన శరీరంలో ప్రవేశిస్తుంది, క్యాన్సర్ లాగే వ్యాపించేస్తుంది. క్యాన్సర్కి మందు కనిపెట్టాలి అని ప్రపంచంలో కొన్ని కోట్ల డాలర్లు ఈ మధ్య ఖర్చు పెడుతున్నారు. మనం వాడికి ఆ మందు తెలుసునా తెలీదు, కొని ఆ మందు కోసం ఎలా వెళ్లాలో తెలుసునా, ఏ మూలికలు కలపాలో లేకపోతే ఏ పదార్థాలు కలపాలో, ఆ పదార్థాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు వాడికి. కానీ దానికోసం కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టడానికి మనం అందరం ఒప్పుకుంటున్నాం. ఎందుకు ఒప్పుకుంటున్నాం, దానికోసం ప్రయత్నం చేసేవాడికి ఆ ప్రయత్నం చేసేటటువంటి అర్హతలు ఉన్నాయి ఉన్న నమ్మకం. అరవిందో లేకపోతే ఆ కాలంలో వచ్చినటువంటి గురు పరంపర అంతా కూడా ఈ అర్హతలు మానవ జాతికి అందజేయటానికి ప్రయత్నం చేశారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మొట్టమొదటి. అంటే ఏ విధంగా అయితే విద్యకు ఒక వ్యవస్థ ఉన్నదో, ఆధ్యాత్మిక విద్యకు కూడా ఒక విశేషమైనటువంటి వ్యవస్థ ఏర్పరిచారు వీళ్ళందరూ కూడా. ఆ విశేషమైనటువంటి వ్యవస్థ నేర్చుకోవటానికి అరవిందో యొక్క మూడు విశేషమైనటువంటి మానసిక స్థితులు, ఆ మూడు విశేషమైనటువంటి మానసిక స్థితుల్లో ఆయన సాధించదలుచుకున్న ఐదు లక్ష్యాలు మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో మొట్టమొదటిది ఏంటి అన్నాం, అక్కడ నా కొరకు నేను నాకున్న వనరుల్ని చాలా తక్కువగా ఉపయోగిస్తాను. మినిమం అంటే నువ్వు ఎంత నీ కొరకు నీకున్నటువంటి వనరుల్ని తక్కువగా ఉపయోగించుకుంటావో నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో అంత ముందుకు వెళ్లేటటువంటి సంభావన ఉంటుంది. ముందుకు వెళ్ళిపోతావు నేను చెప్పలే, అది చేస్తే సంభావన ఉంటుంది. ఇది ఏ లక్ష్యానికైనా అంటే ఆధ్యాత్మిక లక్ష్యానికే కాదు భౌతిక జగత్తులో కూడా, నువ్వు చదువుకోవాలి అదే అనుకుంటే నీకున్నటువంటి డబ్బును కానీ నీకున్నటువంటి కాలాన్ని కానీ నీకున్నటువంటి ప్రతిభను కానీ చాలా తక్కువ నీకోసం ఉపయోగించుకుంటూ విద్య పెంచుకోవటానికి అవన్నీ ఉపయోగించుకుంటే నీకు విద్య బాగా వస్తుంది. అంచేది ఏదో ఆధ్యాత్మిక సూత్రాలు అనుకోవద్దు మనం. నీకు ఏ లక్ష్య సాధన చేయదలుచుకున్నా మొట్టమొదట నీకు గుర్తుంచవలసింది ఏంటంటే ఆ మొత్తము లక్ష్య సాధన కొరకు నువ్వు వినియోగించాలి. ఏ మొత్తము? నీకున్నటువంటి వనరులు కానీ, నీకున్నటువంటి కాలాన్ని కానీ, నీకున్నటువంటి ప్రతిభను కానీ. ఇందులో ఏది నువ్వు ఆ లక్ష్య సాధనకి ఉపయోగించుకోకపోతే నీ లక్ష్యం అంతవరకుంది. అది మొదటి నియమం. ఇంకేత దీన్ని సనాతన ధర్మము అన్నాం, నిత్య నూతనమైనటువంటి ధర్మము అన్నాం. ఇందుకు ఇది దేనికైనా ఉపయోగపడుతుంది. అప్పుడున్నటువంటి విద్యకైనా ఉపయోగపడుతుంది, ఇప్పుడున్నటువంటి విద్యకైనా ఉపయోగపడుతుంది, ఎప్పుడున్నటువంటి విద్యకైనా ఉపయోగపడుతుంది. ఇంకేత మొదటి పనిముట్టు, లేకపోతే మొదటి మన మానసిక స్థితి ఎలా రూపొందాలి అంటే మినిమం ఫర్ ఎల్స్ మ్యాక్సిమం ఫర్ ది రిజల్ట్. మనుష్యులకి ఆధ్యాత్మిక జగత్తులో ఇది ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కావటమే, కానీ మీకు భౌతిక జగత్తులో ఇది ఎలా ఉపయోగించుకోవాలో మీకు బాగానే అర్థం అవుతుంది. ఇంజనీరింగ్ చదివించాలి పిల్లవాడిని, నీ దగ్గర డబ్బు లేదు, ఏం చేస్తున్నావు? చదివించడం మానేస్తున్నా లేకపోతే దానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నా? మామూలు ప్రయత్నం చేస్తాం. అంతేత మాకు చేత కావటం లేదు, మేము ప్రయత్నించలేకపోతున్నాము అనేది ఎందుకు జరుగుతుంది అంటే అసలు ఆ లక్ష్యం అంటే ఏంటో అర్థం కావటమే. లక్ష్యము అంటే అర్థం కావటం మొదలెడితే పొద్దున్న 5:30కే కాదు, రాత్రి 2:30కో ఎప్పుడో చెప్తామన్నా కూడా క్లాసులకు వచ్చేస్తాం. అది మాకు టైం సరిపోవటం లేదు, మాకు వీలు జరగటం లేదు, మేము ఎలా రాగలం అనేటటువంటి ప్రశ్న రాదు. రైలు అర్ధరాత్రి 1 గంటకి అంటే మేము ఎలా వెళ్తామండి 1 గంటకి అని ఇంతవరకు ఎవడూ అడగలే, రైల్వే వాళ్ళని అడగలేదు, సమాజాన్ని అడగలేదు, ఊళ్ళో వాళ్ళని అడగలేదు. ఏం చేస్తాడు? నోరు మూసుకు వెళ్తాడు. వెళ్ళవలసినటువంటి పని అంత ఇంపార్టెంట్ కాదనుకోండి. అంతేత నేను చేయలేను అనేటటువంటి మాట నిజమైనటువంటి అవసరం ఉంటే, నిజమైనటువంటి కోరిక ఉంటే అసలు ఆ మాట రాదు. చేయలేను అనేటటువంటి మాట రాదు. మాట వచ్చింది, ఎమర్జెన్సీగా ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఉంది, టైం ఎంతైంది అని మనం చూడం. ఎలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తాం తప్ప కాస్త సూర్యుడిని రానివ్వండి, బయట ఆటోలు అవి ఎక్కడ దొరుకుతాయండి, కాస్త ఆగండి అంటే నీకు వాడి ప్రాణం అంత ముఖ్యం కాదు అని అర్థం. అంతకంటే ఇంకేందే, పక్కింట్లో ఏదైనా జరుగుతుందనుకోండి, మనకి పెద్ద వాళ్ళ మీద ప్రేమలు అభిమానాలు లేవనుకోండి, పొందినవే మనం ఏం చేస్తాం? పడుకో పడుకో అండి. అంచేత ఆ మానసిక స్థితిని బాహ్య జగత్తులో మనం ఏది పెడుతున్నామో అంతర్యాత్ర కూడా అదే నియమాలు ముఖ్యం మనకి. మొదటి నియమం అర్థమవుతుంది కదా, మన వనరుల్ని, వనరులు 3 రకాలుగా ఉంటాయి మన దగ్గర, కాలము, ఉన్న సంపద, ప్రతిభ. ఈ 3 కూడా ఈ లక్ష్య సాధనకి, ఈ అంటే నీకు నచ్చిన లక్ష్య సాధనకి. గురువుల యొక్క లక్ష్య సాధన ఏంటి? భగవంతుడు అనేటటువంటి ఈ సృష్టిని మొత్తము నడిపేటటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని కనుక నువ్వు పట్టుకోగలిగితే ఇంకా ప్రపంచంలో నువ్వు కోరవలసినది కానీ కోరదగినది కానీ ఇంకోటి లేదు అని ఒక ఏకైక లక్ష్యము మానవజాతి మొత్తానికి గురువులు అందజేసేటటువంటి లక్ష్యం అది. అది తప్ప మిగతా వాటన్నిటికీ మనం మనుల్నే వాటిని తెలుసు, అది చాలా తప్పు అంటున్నారు వాళ్ళు. మీరు అర్థం కావటం లేదు, మీరు మీ ప్రతిభని కానీ కాలాన్ని కానీ వనరుల్ని కానీ దుర్వినియోగపరుచుకుంటున్నారు మీరు. మొదటిది సద్వినియోగం ఆఫ్ వనరులు. మినిమం నీ కొరకు, మ్యాక్సిమం సమాజానికి అన్నారు. ఎందుకు సమాజానికి అన్నారు? ఈ మొత్తము సమాజము, ఈ మొత్తము సృష్టి భగవంతుని యొక్క స్వరూపమే అని వాళ్ళకి అర్థమైంది అనుభూతిలో. వాళ్ళకు అర్థమైనటువంటి అనుభూతి వేరు, మనకి అసలు అనుభూతే రావటంలే. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? నీకు అనుభూతి రాకపోతే రాకపోయే, నువ్వు అలా చేయి, నువ్వు చేస్తున్నదంతా కూడా సమాజానికి చేయి. ఆటోమేటిక్ గా నీకు నీకు కావాల్సినటువంటి సంపదలు వచ్చిస్తూ ఉంటాయి. నియమం అర్థమైంది కదా? మొదటి నియమం. రెండో నియమం ఏం చెప్తున్నారు వాళ్ళు, నీ లక్ష్య సాధన నువ్వు మర్చిపోకు. నిరంతరము కూడా నేను ఆ భగవత్ శక్తితో సంబంధం పెట్టుకోగలగాలి, ఆ భగవత్ శక్తిని నేను పొందగలగాలి, ఆ భగవత్ శక్తిని నేను ఉపయోగించుకోగలగాలి. ఏదైనా ఒక శక్తి నీకు అర్థం అవుతే ఆ శక్తిని వశం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. భౌతిక జగత్తులో కూడా ఇప్పుడు ఫారడే అనేటటువంటి వాళ్ళు ఎలక్ట్రిసిటీని కనిపెట్టారు, అది ఒక శక్తి. ఇంకా దాన్ని కనిపెట్టిన తర్వాత నిరంతరం వరకు మనం ఏం చేస్తున్నాం, ఆ ఎలక్ట్రిసిటీని ఎలా ఉపయోగించుకోవాలి, రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాం. ఆ ఒకే శక్తి వల్ల మనకి గాలి కావాలంటే గాలి వస్తుంది, వెలుతురు కావాలంటే వెలుతురు వస్తుంది, వేడి వేడి నీళ్ళు అవి కావాలంటే వేడి వస్తుంది, వద్దు మాకు చలి కావాలి అంటే ఫ్రిజ్ చల్లదనం వస్తుంది, మాకేదో లెక్కలు అవి చేయటానికి చాలా టైం పడుతుంది, క్యాలిక్యులేటర్స్ వచ్చాయి. ఇప్పుడు విచిత్రమైనటువంటి సూపర్ కంప్యూటర్ గురించి అధ్యయనం చేస్తున్నారు వాళ్ళు. ఏంటా సూపర్ కంప్యూటర్ యొక్క ఇప్పుడున్నటువంటి వాళ్ళకి దాని గురించి ఉన్నటువంటి జ్ఞానంతో వాళ్ళు అంచనా వేసేది ఏంటి అంటే, మన బతకన వేగి మీద గోరు ఎంత ఉందో అంత సైజు కంప్యూటర్లో ఇప్పుడు పృథ్వీలో ఎంత జ్ఞానం ఉన్నదో ఇప్పుడు, అలాంటి 50,000 పృథ్వీలు కనుక ఉన్నాయనుకోండి, ఆ జ్ఞానాన్ని అంతా కూడా అందులో పొందుపరచవచ్చు. సమస్య ఏంటంటే వాళ్ళు బుటకన వేలే అన్నారు, మన ఋషులు కూడా ఆ పురుష ఎంత ఉంటాడు అంటే అంగుష్ట మాత్రం అన్నారు. అంటే అవగాహన అవుతుంది కదా, అంటే మన బాహ్య జగత్తులో ఎప్పుడైతే సూపర్ కంప్యూటర్స్ దాని గురించి ఆలోచన వస్తుందో మెల్లిగా 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 మనం సర్వజ్ఞత్వం వైపుకి వెళ్తున్నాం అని అర్థం. అంతే కదా, కంప్యూటర్ ఉంది అంటే ఆల్మోస్ట్ సర్వజ్ఞత్వం ఉన్నట్టేగా. మీకు కావలసిన వర్డ్ని వచ్చేసి ఆ వర్డ్కి మీకు అర్థం కూడా తెలియకపోవచ్చు. నొక్కేశారు అనుకోండి కంప్యూటర్లో, ఆ వర్డ్కి సంబంధించిన మొత్తం కొన్ని పేజీల పేజీలు పుంఖాను పుంఖాలుగా చెప్పేస్తుంది. ఇంకా దాన్ని వెతుక్కోవటానికి నీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది, అందులో ఉన్నదంతా చదువుకోవటానికి, చదివి అర్థం చేసుకోవటానికి. ఇప్పుడున్న కంప్యూటర్తోనే ఆ బతకని వేలు కంప్యూటర్ వచ్చిందంటే ఇంకా నీకు టైం అసంభవం, ఇంపాసిబుల్. దేన్ని నువ్వు పూర్తిగా పట్టుకోలేవు, అందులో వచ్చిన విషయాన్ని, అందులో వచ్చినటువంటి జ్ఞానాన్ని. కానీ ఇదంతా ఏ మ్యాజిక్ తో జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ అనేటటువంటి మ్యాజిక్ తో జరుగుతుంది. ఆధ్యాత్మీయత గురించి, భగవంతుడి గురించి తెలిసినటువంటి మహాత్ములు ఏం చెప్తున్నారు అంటే, ఈనాడు భౌతిక జీవితంలో ఎలక్ట్రిసిటీ ఏ పాత్ర పోషిస్తుందో ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ఆ పాత్ర పోషిస్తున్నాడు. ఇంతట భగవద్ దర్శనం అవ్వాలి, భగవంతుడితో మాకు సంబంధం ఉండాలి అనేటటువంటి మాట ఈనాడు ఎలక్ట్రిసిటీ కనిపెట్టేసిన తర్వాత, అదంత పెద్ద కష్టం కాదు. ఎలక్ట్రిసిటీని మీరు అనుభూతి చెందగలుగుతున్నారు, అనుభూతి అంటే షాక్ కొట్టించుకోమని కాదు నేను చెప్పేది, ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావాన్ని మీరు చూడగలుగుతున్నారు అంటే అర్థం ఏమిటి అంటే, మీకు భగవంతుడితో ముఖాముఖి అయిపోయింది, యు నో వాట్ ఈస్ గాడ్. కానీ అదే భగవంతుడు అని అర్థం కావటం లేదు. అది కనుక తెలిస్తే ఎలాగైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసేసుకోగలము అనేటటువంటి నమ్మకం వచ్చింది మనకి, ఏదైనా చేసేసుకోవచ్చు. అదేవిధంగా భగవంతుడి గురించి నీకు పూర్తి అవగాహన వచ్చేస్తే నువ్వేం చేయగలవు, ఏదైనా చేయగలవు. ఈ మొత్తం సృష్టిని మార్చేసి ఒక కొత్త సృష్టిని మనం తయారు చేసుకోగలము. అరవిందో రామకృష్ణ పరమహంస ఆ దరిదాపు నుంచి జరుగుతున్నది ఏంటి అంటే, ఈ ఆధ్యాత్మిక శక్తిని ఏ విధంగా అయితే వైజ్ఞానికులు భౌతికంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని మానవ జాతికి పూర్తిగా అందజేసేసి ఇప్పుడు ఏ స్థితికి వచ్చేసారు వైజ్ఞానికులు సమాజము, నువ్వు కాస్త ప్రయత్నించి నీ వనరులను ఉపయోగించుకోగలిగితే ఎలక్ట్రిసిటీని ఎక్కడికైనా అందజేయవచ్చు. నువ్వు ఎక్కడికైనా అందజేయవచ్చు. కావాల్సింది ఏంటంటే వనరులు. ఆ వనరులను ఉపయోగించి ఏం చేసుకోవాలి? మీరు ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవాలి. ఉత్పాదన లేదు ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ యొక్క ఉత్పాదనే కనుక ఉంటే మీరు ప్రతి చోటకి ఎలక్ట్రిసిటీని పంపించేయగలరు. ఇంతవరకు అర్థం అవుతుంది కదా, కరెంటు పోయింది అంటే అర్థం మనకి తెలుసు ఎలా ఉత్పాదన చేసుకోవాలో. కానీ కావలసినంత పరిణామంలో ఎలక్ట్రిసిటీ ఉత్పాదన కావటం లేదు. అంటే ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎలా ఉపయోగించుకోగలం మనం? మొత్తము మానవ జాతికి మనం అందజేయగలం. ఋషులు చెప్పేది ఏంటి అంటే పూర్వకాలపు సంఘటనలు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే మనిషి కోరుకుంటే ఈనాడు భగవంతుణ్ణి ఖచ్చితంగా మేము ఎలా దర్శనం చేశామో మీరు కూడా దర్శనం చేయొచ్చు. తేడా మానసిక స్థితిలో అర్థమవుతుంది కదా. ఒకప్పుడు మనకి ఎలా అనిపించేది, భగవద్ దర్శనానికి మనకి కొన్ని విశేషమైనటువంటి అర్హతలు ఉండాలి, వాళ్ళందరూ ఒక కారణ జన్ములు. ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక జగత్తులో దాన్ని కూడా ఒక విద్యగా మార్చేశారు. ఎవరు ఇంజనీరింగ్ చదవచ్చు? ఎవడైనా చదువుకోవచ్చు. కావాల్సింది ఏంటి వాడికి? నేను ఇంజనీర్ అవ్వాలి అని తపన ఉండాలి. అలాగే భగవద్ దర్శనం కావాలి అంటే ఏం కావాలి మీకు? నాకు భగవద్ దర్శనం కావాలి అనేటటువంటి మీకు తపన ఉంటే మీకు భగవద్ దర్శనం అయిపోతుంది. కానీ భగవద్ దర్శనం అయిపోతే మీరేం చేయగలరు? ఏం చేయగలరు అంటే ప్రకృతిలో మీరు ఏమైనా చేసేయగలరు. విద్య అందుకే కదా నేర్చుకునేది. దానివల్ల వచ్చేటటువంటి ఆ శక్తిని ఉపయోగించుకునేటటువంటి పరిణామాలు మెథడ్స్ మనకి తెలుస్తాయి కనుక. ఇంకా రెండో లక్షణం అర్థమైంది కదా. కోరుకునేది ఏదో పెద్దదే కోరుకోండి, చిన్న చిన్న ఎందుకు కోరుకుంటారు మీరు? మొత్తము ప్రకృతిని శాసించేటటువంటి ఆ శక్తి కనుక మీకు లభిస్తే మీరు పూర్ణ కామును అయిపోతారు, ఆప్త కామును అయిపోతారు. ఇంకా మీరు కోరికలు ఇతరులు నేను కోరక్కర్లే, మీరు కూడా కోరుకోక్కర్లే. మీకు ఎప్పుడు ఏది అవసరం అవుతుందో, ఎంత అవసరం అవుతుందో అంత మీ దగ్గరికి వచ్చేస్తుంది. అది రెండో లక్ష్యం. మొదటి మానసిక స్థితి వనరుల యొక్క సదుపయోగము. రెండవది ఏంటి? కోరుకునేది ఏదో ఆ భగవత్ శక్తిని. భగవత్ శక్తి అనేసరికల్లా అది పెద్ద ఉపయోగపడనటువంటి శక్తి అనిపిస్తుంది మనకి. ఉపయోగించుకుంటున్నా దాన్ని. అందువల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు, భగవత్ శక్తి అంటే ఈ సంపూర్ణ సృష్టిని శాసించేటటువంటి శక్తి. అందుకే ఉపనిషత్తులో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారు అంటే, ఎవరి భయంతో గాలి వీస్తుందో, ఎవరి భయంతో గాలి గాలిలాగా ఉంటుందో, ఎవరి భయంతో అయితే అగ్ని అగ్నిలాగా ఉంటుందో, ఎవరి భయంతో అయితే యముడు కూడా భయపడతాడో, యముడు కూడా వాడికి చెప్పవలసినటువంటి వాడికి ఇవ్వవలసినటువంటి బాధ్యతలు, ప్రకృతి ఏది ఇచ్చిందో అదే చేస్తాడు తప్ప వాడు ఇంకో పని చేయలేడు అని. ఇంకేంటి, వీటన్నిటికీ కూడా ఒక భయం ఉంది. ఒక భయం ఉంది అంటే అర్థం ఏంటి? నియమాలు ఉన్నాయని అర్థం. నియమాలను ఉల్లంఘిస్తే తప్పు, అది భయం. భయం అనేటటువంటి దాన్ని మీరు ఇంకో విధంగా ఎలా నిర్వచించుకోవచ్చు అంటే, నియమాలకి లొంగబడి ఉండటం. నియమాలకి ఎందుకు లొంగబడి ఉంటాం? భయం ఉంది కనుక. కానీ ఆధ్యాత్మిక ఏం చెప్తుంది? అభయం. అసలు నీకు భయం ఉండదు, ఏముండదు. యూ విల్ బి కంప్లీట్లీ ఫ్రీ, పరిపూర్ణమైనటువంటి ముక్త స్థితి. ఏ నియమాలకి లొంగనటువంటి ముక్త స్థితిని మనము అభయము అంటాం. సరే, ఈ భగవద్ దర్శనము కానీ భగవత్ సాన్నిధ్యము కానీ మీలో మొట్టమొదట కలగజేసేటటువంటి లక్షణం ఏంటి అంటే అభయం. అభయం అంటే ఏంటి? ముక్త స్థితి. దేనికి భయపడని స్థితి అంటే, అది లక్ష్యం మంది. అంతేత భగవద్ దర్శనం కావాలి అంటే ఎందుకు కావాలో తెలిస్తే, దానివల్ల వచ్చేటటువంటి లాభాలు తెలిస్తే, ఎంత త్యాగానికైనా మనం వెనుదీయం. ఇంజనీరింగ్ చదువుకోవటానికే మన పిల్లవాడికి ఎంత మనం త్యాగాలు చేస్తున్నాం. మన పిల్లవాడికి చదువుకోవటానికి మీ జీవితంలో 22 ఏళ్ళు మీరు పూర్తిగా త్యాగం చేస్తున్నాడు కుటుంబంలో. పిల్లవాడు పుట్టిన తర్వాత వాడికి చదువు వచ్చి వాడికి ఫలానా విద్య వచ్చేసింది, వాడి జీవితాన్ని స్థిరపడతాడు స్థిరపడదు మళ్ళా పెద్ద గొడవే. కానీ అది తర్వాత ఆలోచిద్దాం, ముందు ఆ జ్ఞానం వచ్చేయాలి, ముందు వాడికి ఆ మానసిక స్థితి వచ్చేయాలి, ముందు వాడిక విద్య వచ్చేయాలి అని ఎంత తపనతో మీరు తపన పడుతూ ఉంటారో అంత తపన మీకు ఈ ఆధ్యాత్మిక వికాసానికి కూడా కావాలి. అది రెండవ పాయింట్. మూడవది చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ఋషికైనా ఇంకోటి చేతి వేలు తెగిపోతే వాడి చేతి వేలు తెగిపోదు. ఎంత వాడు అఖండ మండలాకారం వ్యాప్తం అని చరాచరమని ఎన్ని రకాలుగా వాళ్ళు ఉదాహరణలు చూపించిన రామకృష్ణ పరమహంస ఒకసారి తన దక్షిణేశ్వర గదిలోంచి పొలాలని వాటిని చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, చూస్తున్నాడు ఆయన. అందులో ఒకడు హంటర్ తీసుకుని పక్క మన కొడుతున్నాడు, కొడుతుంటే వాతలు ఈయనమే తేలుతున్నాయి. కానీ అస్తమానం ఆయన మీద తేలుతున్నాయి. ప్రపంచంలో అందరూ కొట్టుకుంటూనే ఉన్నారుగా, కొట్టుకునే క్షణం ఉండదు కదా, ఎక్కడో అక్కడ కొట్టుకుంటున్నారుగా. మరి అందరూ కొట్టుకుంటూ ఉంటే అన్నిసార్లు మరి ఈయన మీద వీపు మీద వాతలు తేలాలి అంటే అయిపోయాడు ఈయన. అసలు శరీరంలో జాగాయం ఉండదు. మరి ఏంటి సంఘటన గురించి మనం చెప్పుకుంటే అర్థం అయ్యేది, ఆయన క్యూనై ఉంటే ఆ స్థితికి అది చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆ దర్శనంతో తాదాత్మ్యం చెంది ఉన్నాడు. తాదాత్మ్యం చెంది ఉంటే ఎక్కడ ఏది జరుగుతుందో కూడా నీకు తెలిసిపోతుందని. టీవీ ఉంది అంటే ఇక్కడ బొమ్మలు వస్తాయేనా? ఇప్పుడు నేను రావటం లేదుగా. ఎప్పుడు వస్తాయి బొమ్మలు? ఆన్ చేసుకోవాలి. ఆ స్థితి ట్యూన్ చేసుకోవటం నేర్చుకోవాలి. కానీ ట్యూన్ చేసుకోగలిగితే అలా అనమాట. కానీ ట్యూన్ చేసుకోవటానికి ఏం కావాలి? దేహం కావాలి. అలాగే మన ప్రపంచంలో ఒక భూఖండం వరకు సంబంధించినంత వరకు కూడా అది మన దేహంలోని భాగం అనేటటువంటి భావం కావాలి వ్యక్తులకి. వారి వారి దేశాలను నా భూఖండమే అంటే ఇంగ్లీష్ వాడు ఉన్నాడు అనుకో, ఇంగ్లాండ్ వాడు, వాడికి ఏమనిపించాలి? ఇంగ్లాండ్ నంగి చెందగలిగితే నువ్వు విశ్వంతో తాదాత్మ్యత చెందగలవు. లాజిక్ అది. కానీ నేను చెందను, నాకు విశ్వంతో తాదాత్మ్యం రావాలి రాదు. ముందు నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెందాక ఇతరుల శరీరంతో తాదాత్మ్యం చెందవచ్చు కదా. ఆ తాదాత్మ్యం చెందిన వాళ్ళే డాక్టర్లు అవుతారు. ఒక శరీరాన్ని పూర్తిగా అర్థం చేసేసుకున్న తర్వాత అన్ని శరీరాలు వాళ్ళకి అర్థమైతే, ఆ శరీరంలో మార్పులు చేర్పులు ఏదైనా చేయగలితే హాయిగా కొంచెం తారేస్తారు వాళ్ళు. ఆ కొచ్చినప్పుడు బాధ ఉండవచ్చు, కానీ తర్వాత ప్రకృతి యొక్క మ్యాజిక్ ఏంటంటే సాధారణంగా విత్ఇన్ ఏ మంత్ మళ్ళీ నార్మల్ అయిపోతాడు. వాడికి ఆ బాధలు కూడా గుర్తుండవు. అంటే మనం ఒక శరీరంతో తాదాత్మ్యం చెందగలిగినప్పుడు, ఇన్ని శరీరాలతో మనం తాదాత్మ్యం చెందగలిగినప్పుడు, విశ్వముతో తాదాత్మ్యం చెందాలి అంటే విశ్వం యొక్క భాగమైనటువంటి పృథ్వీతో నువ్వు తాదాత్మ్యం చెందాలి. కానీ పృథ్వీతో మొత్తంగా కూడా నువ్వు తాదాత్మ్యం చెందలేవు కదా. ఇంచట నువ్వు ఎక్కడ తాదాత్మ్యత చెందగలను? నువ్వు ఏ భూఖండంలో పుట్టావో ఆ భూఖండంతోనే నువ్వు తాదాత్మ్యత చెందగలవు. ఇప్పుడున్నటువంటి ఈ సర్వర్స్ ఉన్నాయే, ఈ మొబైల్ ఫోన్స్ దీన్ని చాలా బాగా మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తాయి. ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను చూశాను ఆ మొబైల్ ఫోన్లో పేర్లు మారిపోతూ ఉంటాయి. అక్కడ నువ్వు దేనికి కనెక్షన్ ఉందో ప్లేస్ పేరు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్తో తాదాత్మ్యత చెంది ఉన్నావు, చెంది ఉండకపోతే అవుట్ ఆఫ్ సర్వీస్ అంటుంది. ఇంకొక భగవంతుడు అంటే సర్వవ్యాపకమైనటువంటి స్థితి అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు విశ్వంతో తాదాత్మ్యత చెందాలి. చెందాలి అంటే నీకున్నటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే నువ్వు ఎక్కడ పుట్టావో దాంతో తాదాత్మ్యత చెందాలి. ఆ భూఖండంతో నువ్వు తాదాత్మ్యత చెందాలి. ప్లస్ ఇంకా నువ్వు కనుక సవ్యమైనటువంటి అవగాహనతో ఉంటే ఆ భూఖండం పెరగాలి. దాన్నే మనం సామ్రాజ్యము అంటాం. మన దేహము, మన శరీరము, మన ఈ ఐదు కోశాలు. ఏంటి ఐదు కోశాలని చెప్పాను నేను? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. మీద తాదాత్మ్యత ఉంటే స్వరాజ్యం. కానీ అది మన వ్యక్తిగతంగా మన యొక్క ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోగలం, మన యొక్క కోరికల్ని మనం కోరుతాం, మన యొక్క ఆహారాన్ని మనం కంట్రోల్ చేసుకోగలం, మనము పొందేటటువంటి విజ్ఞానాన్ని. ఆ విజ్ఞానం గురించి చెప్తూనే ఇదంతా చెప్తున్నాను నేను. విజ్ఞానమే కోశమే ఇదంతా కూడా నేను చెప్పేది. మన యొక్క విజ్ఞానమే కోసం మన యొక్క ఆనందం మనం కంట్రోల్లో ఉంటాయి. దాన్ని మనం స్వరాజ్యము అంటాం. ఈ స్వరాజ్యాన్ని మన ఋషులు రామరాజ్యము అన్నారు, ఆత్మరాజ్యము అన్నారు. ఇది ఎప్పుడైతే నువ్వు సాధించేసుకోగలుగుతావో, స్వరాజ్యాన్ని నువ్వు సాధించుకోగలుగుతావో, సమస్త మానవ శరీరధారులతో ముందు నీకు తాదాత్మ్యత వచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైతే నువ్వు నీ యొక్క భౌతిక శరీరాన్ని పూర్తిగా అర్థం చేసేసుకోగలుగుతావో, నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో ఆ దేశం యొక్క పరిధి విస్తీర్ణత చెందుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అరవిందో అర్థం చేసుకున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు. అరవిందో యొక్క జీవితంలో భారతదేశ స్వాతంత్రానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులలో బ్రిటిష్ ప్రభుత్వము భయపడేది ఒక్క అరవిందోకి. ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా. ఎలాగో అలాగే అతన్ని ఇండియా నుంచి పంపించేయాలని. ఇందాక నేను చెప్తుండే ఆ దేశం నుంచి వాడు వెళ్ళిపోతే ఆ దేశానికి స్వాతంత్రం రాదు. అందుకే మనం ఇప్పుడు ఆ విశ్వ ఏకీకరణ యజ్ఞానికి పునాదులు ఆ యాంగిల్లో ఆ విజ్ఞానంతో ఇస్తున్నది. అది మనకు తెలిసినా తెలియకపోయినా ఆ ప్రక్రియ మనం మొదలెట్టేస్తే అది జరిగిపోతుంది. కానీ ప్రక్రియకి నాంది ఎలా చేయాలని చెప్తున్నాను. నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకి అందరికీ వైద్యం చేయాలి అంటే మొట్టమొదట నీ శరీరం నీకు చాలా బాగా తెలియాలి. నీ శరీరంలో ఉన్నటువంటి భాగాలు నీకు బాగా తెలియాలి. అదేవిధంగా విశ్వంలో ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఏ దేశంలో పుట్టావో ఆ దేశము నీకు పూర్తిగా అవగాహన అవటమే కాకుండా ఆ దేశము స్వతంత్రంగా జీవించగలగాలి, పరతంత్రంగా జీవించకూడదు. ఇంకా ఆధ్యాత్మికతలో ఈ మూడు ఏమి ఆదర్శాలు ఏం కావాలి. నువ్వు ఆ విద్య నేర్చుకోదలుచుకుంటే నువ్వు ఆ దారిలో వెళ్ళవలసిందే. నాకెందుకు ఆ విద్య? సర్వసమర్థుడు అవదలుచుకుంటే, సర్వజ్ఞుడు అవదలుచుకుంటే, సర్వవ్యాపకుడు అవదలుచుకుంటే, ఆ జ్ఞానం నీకు రావాలి అనుకుంటే నువ్వు ఈ మూడు లక్షణాలు పొంది చేసుకో, ప్రోతి చేసుకోవాలి. మూడు లక్షణాలు చాలా నిరంతరము మనకి గమనంలో ఉండాలి. నిరంతరము మనం అవేర్నెస్ లో జీవించాలి. మనం ఏ పని చేస్తున్నా, ఏది అనుభవిస్తున్నా, ఎంత తక్కువ మనం చేసుకోగలమో అంత తక్కువ చేసుకోవాలి. అపర్ణ అనేటటువంటి పేరుంది. అపర్ణ అంటే ఎవరు అంటే అపర్ణ అని ఎందుకంటే ఎండిపోయినటువంటి ఆకులతో ముందు జీవించడానికి ట్రై చేసి చివరికి మనకి ఆకులు కూడా అక్కర్లేదు, ఆహారం లేకుండా జీవించటం అన్నమయ్య కోసం అన్నమాట. జీవించడానికి చేసినటువంటి వ్యక్తి అని అర్థం. అంటే మినిమం ఫర్హెర్సల్, దాన్ని మనం తపస్సు అంటాం. అంతటి మీరు ఏ యాంగిల్లో ఏది చేసినా నీ కొరకు నువ్వు తగ్గించుకోవటం మొదలెడితే ఆటోమేటిక్గా అది నీకు ఈ భగవద్ దర్శనానికి పునాది వేస్తుంది. ఇంచేత మన ఋషులు ఏం చేశారు? గృహస్థం అనేటటువంటి ఒక ఏర్పాటు చేశారు. నీ అంతటా నువ్వు ఎలాగో వదులుకోలేవు, సమాజానికి ఎలాగో నువ్వు ఇవ్వలేవు, కానీ నీ కుటుంబానికి నువ్వు ఎంత త్యాగమైనా చేసేయగలవు. నీకు చేయటం చేయి ముందు నీ అబ్బాయికి, నీ వాళ్ళకి నువ్వు త్యాగం చేయగలిగితే నీ సుఖాన్ని రేపు ఖచ్చితంగా నువ్వేం చేయగలవు. ఇంకొక అడుగు ముందుకు వేయటమేగా. కానీ ఇన్ని కుటుంబాలు ఉన్నా కూడా ఆ రెండో అడుగు పడకపోవటంతో కొంపలు అంటుకున్నాయి. మొత్తం వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటుంది అంటే, వ్యక్తిగతంగా వాడి స్వార్థం చూసుకోవటం, చదువుకోవటం, వాడి పిండి తింటాం, నాకే అంతా కావాలి అనుకోవటం, పెళ్లి కాకముందు ఉన్నటువంటి వ్యవస్థ. పెళ్లి అయిపోగానే ఇంకా మెల్లిగా అది విస్తృత చెందింది. విస్తృత చెంది భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే కంబైన్డ్ ఫ్యామిలీస్. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఏమంటుందని, ఉమ్మడి కుటుంబాలు. కానీ ఇప్పుడు ఏమైంది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి వ్యక్తిగతంగా అసలుకి భార్యాభర్తల మధ్య కూడా ఏం సంబంధం ఉండటంలే. ఒక అపోహలో అంటే ఆ భ్రమ ఉంది, ఇంకా పూర్వకాలపు భ్రమ, అదేదో ఒక కుటుంబం ఉంది అనేటటువంటి భ్రమ కొనసాగించుకుంటూ ఎప్పుడైతే జీవిస్తామో భ్రమ ఎప్పుడూ బాధాకరంగానే ఉంటుంది. అంతేత మన కుటుంబ పరంగా వచ్చేటటువంటి బాధలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఒక కుటుంబంలో ఏం లేవు, నువ్వు ఒక భ్రమలో ఉన్నావు. భ్రమ ఎప్పుడు నీకు బాధ కలగజేస్తుంది. ఆ భావం అర్థమవుతుంది కదా. ఈ మూడు లక్షణాలను, మొదటిది అంత కష్టం కాదు, ఇంకేంటే అది నువ్వు వ్యక్తిగతంగా చేయవలసింది. నువ్వు కాస్త తీవ్రమైనటువంటి సంకల్పం చేసుకుంటే అది పెద్ద కష్టం కాదు. రెండవది, భగవంతుడే కావాలి అనుకోవటం కూడా అంత పెద్ద కష్టం కాదు, ఎందుకంటే అది అంత లాభసాటిది, అన్ని లాభాలు అందులో వస్తాయి అనుకుంటే నువ్వు కష్టపడచ్చు తప్పన ఉంటే. కానీ మూడోది ఉందే, అది అసలు పూర్తిగా అవగాహనలోంచి పోయింది. ఎందుకు పూర్తిగా అవగాహనలోంచి పోయింది, నువ్వు ఎక్కడ పుట్టావో దానితో నీకున్నటువంటి లింక్, మానవ శరీరంతో నీ ఆత్మకు ఉన్నటువంటి లింక్ లాంటిదే అది. మనం అసలు ఆ అనుభూతే పూర్తిగా మర్చిపోయాం మనం. అసలు అది చెప్పినా కూడా అర్థం కాని స్థితికి వెళ్ళిపోయింది అన్నమాట. ఎందుకు అలా అయిపోయింది, మనము పృథ్వీని ఒక చేతనత్వం కలిగినటువంటి పదార్థంగా చూడటంలే. మనకి పృథ్వీ ఎలా అనిపిస్తుంది అంటే, ఒక ప్రాణరహితమైనటువంటి చేతనత్వం లేనటువంటి ఒక ఖండంగా కనిపిస్తుంది, ఒక బాలుగా, ఒక బంతిలా కనిపిస్తుంది, పెద్ద బంతి, కానీ దానికి చేతనత్వము లేదు అని. కానీ ఋషులు చెప్పేది ఏంటంటే, మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి, మీ యొక్క ఉనికి దాని మీద ఆధారపడి ఉంది, అది లేకపోతే అసలు నువ్వు లేవు. దాని మీద ఆధారపడి నువ్వు బతుకుతున్నావు. ఏంటి తేడా అంటే, వృక్షాల యొక్క వేళ్ళు భూమిలోంచి తన శక్తిని తీసుకుని పైకి లేస్తుంది, నువ్వు తలకిందురైనటువంటి వృక్షానివి, ఊర్ధ్వమూల మధశ్శాఖం, నీ మూలం బయట పైన ఉంది, కానీ శాఖలన్నీ కూడా పృథ్వీలో వ్యాపించి ఉన్నాయి. నీకు శక్తి యొక్క రివర్స్ ప్రాసెస్ మీరు ఊహించగలిగితే, కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. అదే పంచదశీ మంత్రము, కయ్యైల హ్రీం హర్షక హ్రీం సకల హ్రీం అనేటటువంటిది. 15 అక్షరాలు ఉన్నాయి అక్కడ. ఈ 15 అక్షరాలు కూడా ఈ తలకిందులుగా ఉన్నటువంటి మానవ శరీర చేతనత్వం గురించి చెప్తాయి కనుక దాన్ని 15వ అధ్యాయంలో చెప్తాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటటువంటి పేరు. అంటే పురుషోత్తమ ప్రాప్తి నీకు ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు ఏ భూఖండంలో పుట్టావో ఆ భూఖండాన్ని నీ తల్లిగా నువ్వు గుర్తించగలగాలి. ఓ భూఖండాన్ని తల్లిగా గుర్తించేటటువంటి చేతనత్వము కేవలము భారతదేశంలోనే ఉంది. మిగతా అన్ని చోట్ల ఫాదర్ ల్యాండ్ అంటారు, పితృభూములట. అది కూడా నోరు జారితే అసలు ఆ ఏకీకరణ కానీ ఆ భావం కానీ లేదు. కానీ భారతదేశంలో దీన్ని మాతృభూమి అంటాం. ఆ మాతృభూమి అంటే నీకు నీ తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో, నువ్వు పుట్టినటువంటి దేశం మీద కూడా అంత ప్రేమ ఉండాలి. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు నీ శరీరం మీద, నీ కోరికల మీద, నీ ఆలోచనల మీద, వాటి మీద అదుపు పెట్టుకోవటానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావో, స్వరాజ్యం సాధించటానికి. స్వరాజ్యము అంటే ఏంటి, నా మీద నేను రాజ్యం చేస్తున్నాను. కోరికలు నన్ను అదుపులో పెట్టకూడదు, కోరికల్ని నేను అదుపులో పెట్టాలి. ఆలోచనలు నన్ను అదుపులో పెట్టకూడదు, ఆలోచనలు నేను అదుపులో పెట్టాలి. అది స్వరాజ్యం అంటే. కానీ స్వరాజ్యం నువ్వు పూర్తిగా ఎప్పుడు సాధించగలుగుతావు అంటే బయట ఉన్నటువంటి సామ్రాజ్యం ముందు కరెక్ట్గా ఉంటే. నువ్వు సాధన ఎప్పుడు చేసుకోగలవు? యుద్ధం అది జరిగిపోయి పక్కన అందరూ కొట్టేసుకుంటూ ఉంటే నువ్వేం చేయగలవు? అందుచేత బయట ఉన్నటువంటి వ్యవస్థ, బయట ఉన్నటువంటి సామ్రాజ్యం కరెక్ట్గా ఉంటే నీ యొక్క స్వరాజ్యం పనిచేయగలుగుతుంది. లేకపోతే సామ్రాజ్యంలో వెరివేషాలు వేసిందనుకోండి, నిన్ను తీసుకెళ్ళేవాడు జైల్లో పెడతాడు, నీ స్వరాజ్యం పోయే. అది ఋషుల యొక్క స్వాతంత్రం అంటే. వాళ్ళు ఏం చెప్తారు, ఇవి రెండు ఒకదాని మీద ఒకటి బొమ్మ బొరుసులాగా ఆధారపడి ఉంటాయి. నీకు స్వరాజ్యం వస్తే సామ్రాజ్యం వచ్చినట్టే, అయితే సామ్రాజ్యం ఉంటే స్వరాజ్యం వచ్చినట్టే. కానీ సామ్రాజ్యం పెంచుకోవటానికి నీ యుద్ధాలు చేయాలి, అంతే కదా భౌతికంగా. కానీ నువ్వు అంతర్యాత్రలో నీ స్వరాజ్యం కనుక నువ్వు తెచ్చేసుకోగలిగితే ఆటోమేటిక్గా నీకు సామ్రాజ్యం వచ్చేస్తుంది. సాయి యొక్క అఖండ కోటి బ్రహ్మాండ నాయక అంటే ఆయన, నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన మాత్రమే అనంత కోటి బ్రహ్మాండ నాయకుడే. హీ కెన్ కంట్రోల్ ఇట్. నన్ను నాకేం కంట్రోల్ చేయటం లేదు కదా, నీకెందుకు కంట్రోల్ చేయాలి? ఆయన ఆయనకు కావాలంటే ఆయన చేసుకోగలడు అని నమ్మకం ఉంది కదా మీకు. సాయి ఏదైనా కావాలంటే చేసేయగలడు. అయితే నాకు చేసి చూపించండి. ఎందుకయ్యా నీకు చేసి చూపించండి? కదా అర్థమవుతుందా? ఇంకొక ఈ మూడో లక్షణం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భారతదేశం యొక్క భౌతిక స్వరూపము అఖండ భారతంగా ఉన్నప్పుడే అది మహాభారతంగా మారుతుంది. యుద్ధం కాదు మహాభారతం అంటే, ద గ్రేట్ ఇండియా. కానీ మహాభారతంగా మారటం అంటే ఏంటి అంటే, విశ్వం అంతా ఒకే కుటుంబంగా చూడగలగటం, ఒకే కుటుంబంగా మనం జీవించగలగటం. సమస్య ఏంటి, ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే మనకి వచ్చలో వచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వచ్చాయో విశ్వం మాత్రం ఒకటైపోయింది. భేదాలు మనుషుల్లో ఉన్నాయి. ఇమెయిల్ నువ్వు పంపించాలి, ఎక్కడికి పంపించగలవు ఈ క్షణంలో? ఎనీ ప్లేస్ ఇన్ ద వరల్డ్. నువ్వు వెళ్ళాలంటే కొంపలండి, ఉండాలి వీసా కావాలి. నా వీసా రిజెక్ట్ అయిపోవచ్చు, వీసా అయిపోవచ్చు, ఐక్యా వాడి చేతిలో ఉంది, వాడి వెర్రి. వాడు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడో, వాడు ఎందుకు రిజెక్ట్ చేయటం లేదో నాకు తెలిసి దానికి ఒక పద్ధతి ఉందని నాకు తెలీదు. పద్ధతి ఏం లేదు కదా. కానీ నీ ఆలోచనలు పంపించటం వరకు, నీ మాటలు పంపించటం వరకు ఎంతవరకు వెళ్తాయి? నువ్వు విషయంలో ఎక్కడికైనా నువ్వు వీసా కావాలి అంటే నేను ఫోన్ చేయాలి అంటే నేనైనా పెర్మిషన్ తీసుకుంటున్నా ఎవరిదైనా. కానీ నీ భౌతిక శరీరం వెళ్ళాలంటే పెర్మిషన్ కావాలి. ఎందుకు కావాలి? నువ్వు నువ్వు పుట్టినటువంటి దేశంతో ఏకీకరణ చెందలేకపోతున్నావు. ఎప్పుడైతే ఆ ప్రక్రియ అన్ని దేశాలకి వస్తుందో, మనకే రావాలని చెప్పటం, మనం ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే మనం ఇక్కడ పుట్టాం కనుక. అందుకే భయపడ్డారు రోమన్స్ క్రైస్తుని చూసి. అక్కడ భయపడ్డాడు, వీడేదో ఎంపరర్ అయిపోతాడు, వీడు సామ్రాజ్య అయిపోతాడు, వీడు రాజు అయిపోతాడు అని చెప్పుకుంటున్నారు అందరూ. రాజు అయిపోతాడు అంటే భయపడ్డారు వాళ్ళు. భయపడడం ఆయనకి సెలవు వేసారు. కానీ సెలవు వేసేసిన ఇప్పుడు క్రైస్తవ రాజ్యం చేస్తున్నాడు. క్రిస్టియన్ కంట్రీస్ అన్నింటిలో రాజ్యం ఎవరిని? క్రైస్తవేగా. ఆయన పేరు మీద నువ్వు ఎన్ని గందరగోళాలైనా అక్కడ చేసేవచ్చు. అప్పుడున్నటువంటి రాజు కానీ, అప్పుడున్నటువంటి గవర్నర్ కానీ, వాడికి ఆ విలువ ఉండదు. కానీ క్రైస్తగా విలువ వచ్చేసింది. భావం అర్థమవుతుంది కదా. అంతటే ఎక్కడ అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎక్కడ పుట్టినా కూడా కేంద్రం ఎక్కడ అవ్వాలి? నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడ. అంచేత మన మహాత్ముల గురించి, దాని గురించి ఎప్పుడున్నా కూడా వాళ్ళ బర్త్ ప్లేస్కి వెళ్తాం మనం. లింక్ అది. వాళ్ళ సర్వర్ అక్కడ ఉందేమో మోడర్న్ భాషలో. అంచేత వాడితో లింక్ పెట్టుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళను. నీకు సైన్స్ అర్థం కావాలి. నీకు సైన్స్ అర్థం కాదు, నువ్వు వెళ్ళాల్సింది అక్కడ. అందుకే ఏ మతం వాళ్ళు, వాళ్ళు వాళ్ళ ఆ ప్రవక్త పుట్టినటువంటి ప్లేస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. జనని జన్మభూమిష్ట స్వర్గాధిపతి. ఇంకా ఆధ్యాత్మికత విస్తరిల్లాలి అంటే మొట్టమొదట దేశం స్వాతంత్రం అవ్వాలి అని అందుకు గందరగోళం పడ్డారు. ఆ గందరగోళం పట్టణంలో ఋషుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మనుషుల పాత్ర ఏమీ లేదు. వేడి పుట్టించారు వాళ్ళు సూక్ష్మ జగత్తులో. రమణ మహర్షి, అరవిందో, రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస పుట్టించినటువంటి వేడి మెయిన్ గా విదేశాల్లో పుట్టించాడు. ఆయన అక్కడ పుట్టించాడు అని నీకు ఎలా అర్థమవుతుంది? వివేకానంద అక్కడికి వెళ్ళి సక్సెస్ అవ్వగలిగాడు, అంటే అక్కడ నాటగలిగాడు, అక్కడ ఆ బీజారోపణలు చేసి ఒక మహావృక్షంగా మార్చగలిగాడు. అంటే ఆ బీజాలు ఎక్కడ నుంచి, రామకృష్ణ పరమహంస ఎక్కడ తయారు చేశాడు అనమాట? ఇక్కడైనా తయారు చేయలే ఆయన, ఆయన అక్కడెక్కడో తయారు చేశాడు. అందువల్ల ఈ లింక్స్ అర్థం చేసుకోండి. ఒక దేశంలో కానీ ఒక విశేషమైనటువంటి ఆలోచన వ్యవస్థ ఎదగాలి అంటే ఈ ఋషులు ఏం చేశారో మనకి తెలియాలి. వీళ్ళు అసలు ఎక్కడ క్రైటీరియా ఉందని మనకి తెలియటం లేదు. ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. దానికి అరవింద ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటి అంటే, అసలు మీరు ఇంత గందరగోళం పడకండి, మీ దేశాన్ని ఒక తల్లిగా మీరు పూజించండి. తల్లిగా కాదు, నువ్వు తల్లిగా అనుభూతి చెందగలగాలి. మన స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణం ఇచ్చేసేటువంటి వాడు ప్రాణం ఎందుకు ఇవ్వగలిగారు అంటే అది వాళ్ళు తల్లి అనుకున్నారు కనుక. నువ్వు తల్లి అనుకోకపోతే ప్రాణం ఎందుకు ఇస్తావు? అసలు నువ్వు ఇవ్వలేవు. కానీ అది మూర్ఖత్వమా కాదా అన్నది మనకి అనుభూతిలో లేదు కనుక ఆ మహాత్ములు చెప్పింది మనం ఒప్పేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇలా అనుకుంటే నువ్వు సైన్స్ లో ఇలా వెళ్ళగలవు, ఇలా అనుకుంటే ఇలా వెళ్ళగలవు అని ఎలా అయితే చెప్పుకుంటున్నావు. ఆ మూడవ లక్షణాన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. భారతదేశానికి స్వాతంత్రం వస్తే తప్ప భారతదేశపు యొక్క ఆత్మ లేవలేదు అది వాళ్ళు చెప్పింది. భారతదేశానికి ఎంత తమాష ఏంటి అంటే, మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, యాక్చువల్ గా మన అంగభంగం అయినటువంటి రోజుగా దాన్ని గుర్తుంచుకోవాలి. మనకి యాక్సిడెంట్ అయినటువంటి రోజు ఎలా గుర్తుంటుందో అలా గుర్తుంచుకుంటే తప్పు లేదు. ఎందుకంటే ఆ రోజు టెక్నికల్ గా మనకి రెండు చేతులు పోయాయి. ఆ రెండు చేతులు పోయాయన్నది కూడా మనకి ఎందుకు అర్థం కావటం లేదు అంటే, ఎవడైనా ఒక దేశాన్ని కోరుకుంటే రెండు చోట్ల కోరుకోడు, ఎవడు కోరుకుంటాడు ఎవడైనా రాజ్యం కావాలి. కానీ విభజన జరిగినప్పుడు ఎంత మూర్ఖంగా జరిగిందో దాన్ని బట్టే నీకు అర్థం అవుతుంది. దేర్ ఇస్ సంథింగ్ స్పిరిచువల్ దే, భౌతికంగా కంటికి కనిపిస్తున్నది కరెక్ట్ కాదు. ఇంత ఈస్ట్ పాకిస్తాన్, వాట్ నాన్ సెన్స్! ఈస్ట్ పాకిస్తాన్ ఏంటి, వెస్ట్ పాకిస్తాన్ ఏంటి, మధ్యన ఇంకో దేశం ఉండటం ఏంటి, దానికి ఆ కోరుకున్న వాళ్ళు ఒప్పుకోవటం ఏమిటి? దేశం అంతా ఒక చోట ఉంటే బాగుంటుంది కానీ కామన్ సెన్స్ గా. మీకేమో డ్రాయింగ్ రూమ్ ఇక్కడ ఉంటుందండి, అక్కడెక్కడో మేము మీకు బెడ్రూమ్ ఇస్తామండి అన్నాడు అనుకో ఎవడైనా నువ్వు అద్దెకి వెళ్తే ఏమంటావండి? సరే ఇవ్వు బాబు దానికే ఉంది, కానీ రెండు పక్క పక్కన ఉంటే బాగుంటుందండి, మాకు మా ఇల్లు అంతా అని కదా ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది అసలు ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయింది. మన అవగాహనలోనే ఎక్కడో గందరగోళం, ఆ అవగాహన లేకపోవటంతో ఇప్పటికీ మనం దాన్ని సర్దుకోలేక చూస్తున్నాం. అది సర్దుకోవాల్సింది, అది యుద్ధంతో చేసేది ఏం కాదు. అది ఇక్కడ మీ చేకి ఇక్కడ తిమ్మిరెక్కిపోయింది అనుకోండి, వెధవ నెత్తడుతుందని చేక్ వచ్చి అని అవడం అండు. అతి తెలివైన వాళ్ళు అనొచ్చు, దానికి వ్యాక్సినేషన్ ఎవరైనా ఉంటే అదే చేయని ఎక్కడుతుందో తీసి పారేవారో చేయి అనొచ్చు వాడు, తినేం కదా. అంచేది ఇక్కడ మన సమస్య ఓ విచిత్రమైనటువంటి సమస్య. ఇది యుద్ధాలతో తీరేటటువంటి సమస్య మాత్రం కాదు, ఇది నరుక్కుంటే తీరేటటువంటి సమస్య కాదు. కానీ ఆ సమస్యని ముందు అర్థం చేసుకోగలిగితే, నువ్వు ప్రేమించగలిగితే, ఆ ప్రేమించటం ఎలా ప్రేమిస్తాం? నేను ఒకసారి ఒక హోటల్ వెళ్ళాను, నేను వాడికి ఇక్కడంతా అలర్జీ రసికారుతుంది. ఎవడు తినగలవా మనం? కానీ నీ చేతికి గజ్జి వచ్చింది అనుకోండి, తినగలవా తినలేవా? ఎంత హాయిగా తింటావు, అసలు ఇస్తున్నా నీకు ఏంటి తేడా అక్కడ? అది గందరగోళం అవుతుంది భారతదేశంలో. దాన్ని ఎలా సవరించాలి అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ మొత్తం దేశము నా తల్లి అనేటటువంటి భావన వస్తే, ఇంకా ఎలా కొట్టుకోవాలి అనేటటువంటి భావన రాదు, ఎలా సవరించుకోవాలి అనేటటువంటి భావనే అసలు రాదు. అసలు సవరించిపోతుంది అది ఆటోమేటిక్గా. ఇంకా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని మనం అందరం అనుకోవచ్చు, కానీ నిజమైనటువంటి అవగాహన ఉంటే మనకి స్వాతంత్రం రాలే. ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే మన చేతులు వెనక్కి కట్టివేయబడ్డాయి. షోలే అనేటటువంటి సినిమా, ఈ సినిమాలు కొన్ని ఎందుకు సక్సెస్ అవుతాయి? మన భారతదేశపు యొక్క ఆత్మ అందులో ప్రతిబింబిస్తుందేమో. అందులో ఒక ముఖ్య పాత్రకి ఏంటి అంటే చేతులు ఉండవు. షోలే సినిమా చూశాను మీరు? కథ నేను చెప్పక్కర్లేదు కదా ఇప్పుడు, చెప్పండి మాస్టర్ సినిమా కథ అదే బాగుంటుందేమో. చేతులు కట్టించుండే పోలీస్ ఆఫీసర్కి, అదే ఉండవు. కానీ యాక్చువల్ గా వాడికి చేతులు ఉన్నాయిగా, ఇప్పుడు అదే జరుగుతుంది, యాక్షన్ జరుగుతుంది. భారతదేశం తన చేతులు వెనకాతలు కట్టుకున్నా కూడా మొత్తము ప్రపంచంలో ఉండేటటువంటి కష్టాలను తీసివేయగలదు చేతులే ఉంటే అంటారన్నమాట. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సినది ఇవి మూడు ప్రధానమైనటువంటి మన మానసిక స్థితులు మనం తెచ్చుకోవాలి. దీన్ని నిరంతరం మనం గుర్తు ఉంచుకోవాలి. ఎప్పుడైనా ఏది చేస్తున్నా అనవసరమైనటువంటిది మనం ఉపయోగించుకోకూడదు. ఇది ఋషుల యొక్క జీవిత చరిత్రలో, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలో ఎలా ఉంటాయి అంటే, గురువు గారి దగ్గరికి హరిద్వార్లో మేము వెళ్తున్నప్పుడు మేము ఎవరైనా రూమ్కి వస్తే గురువు గారు లేచి ఫ్యాన్ వేసేవారు, మేము బయటకు వెళ్ళిపోతే ఫ్యాన్ ఆపేసేవారు. ఆయన కోసం ఆయన ఎప్పుడు ఫ్యాన్ వేసుకోలేదు. ఇంత నా ఒక్కరికి ఫ్యాన్ ఎక్కర్లేదు అంటే ఏం చేశాడు అక్కడ ఆయన? మినిమం వాంట్స్. గాంధీ గారు కూడా ఈ సూత్రాన్ని చాలా బాగా పట్టుకోగలిగాడు. కనుక ఇంతమంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చేసిన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఏమన్నా అంటామంటే మన గాంధీని అంటాం. ఎందుకంటే ఆయన భారతదేశంలో అందరికీ బట్ట ఇచ్చేంత వరకు నేను బట్ట వేసుకోకూడదు అనేటటువంటి ఒక ఫీలింగ్ అక్కడ. నటన కాదు అది, హీ ఫెల్ట్ ఇట్ నేచురల్ గా. అది ఆయనకి అంత శక్తి ఇచ్చింది. అహింస ఒక్కటే ఆ శక్తి వల్లే, అహింసతో పాటు ఆ బ్యాక్గ్రౌండ్. అది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. మన జీవితంలో మనము మనకి అవసరమైనటువంటి దానినే ఉపయోగించుకోవాలి తప్ప లేకపోతే మనం ఏమి ఉపయోగించుకోకూడదు. మినిమం బాండ్స్. రెండవది ఏం చెప్పాను నేను, భగవంతుడి మీద తపన, ఆ జ్ఞానం పొందాలి అనేటటువంటి తపన. ఒక విద్యార్థి నిజంగా విద్యార్థి అయితే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఎంత తపన చెందుతాడు. 5 ఏళ్లలో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసే అది మొదటి తపన. ఒక కాల ప్రమాణం పెట్టుకుంటాడు, పెట్టుకున్నాక ఒక సిలబస్ ఉంది దానికి. ఆ సిలబస్ ఎంత ఎక్కువ వాడు నేర్చుకోగలడో అంత ఎక్కువ నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. తల్లిదండ్రులు సమాజము కూడా వాడి ఆ తపనకి పూర్తిగా సహకరిస్తుంది. అందుకు ఆశ్రమాలని పెట్టేవాళ్ళు. భగవత్ తపనికి తగినటువంటి వాతావరణం కూడా కావాలి. మూడోది భారతదేశము. అంతేత తపన మేము మాతృభూమిలాగా ఉండాలి అనుకుని లిప్ సర్వీస్ చేయటం ఒకటి, అది మాతృభూమే అనుకున్నాం అనుకో, ఇంకా నీ తపన చాలా వేరేగా ఉంటుంది. వీటన్నిటినీ కలిపే మనం గలాభా చేస్తున్నాం ఇప్పుడు. ఇంకటి గలాభా అన్నది కూడా మొత్తము ఆ దిశలోనే మిమ్మల్ని తీసుకువెళ్లేటటువంటి యజ్ఞ ప్రక్రియ. దానికి మీరు అరవిందో ఫిలాసఫీ అవి అంత ఏమీ చదవక్కర్ లేకుండా మొట్టమొదటి ఏం ఫిలాసఫీ అక్కడ చేస్తున్నారు అంటే గాయత్రి యజ్ఞం చేస్తున్నారు. గాయత్రి మంత్రంలో మనం చేసేది ఏముంది, భూర్భువస్వ నా యొక్క అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలలో సవితూరు వరేణ్యం, ఆ శ్రేష్టమైనటువంటి సరదాశక్తి కిందకి దిగి ఈ అజ్ఞానాన్ని పోగొట్టాలి. ఆ అజ్ఞానం అదే పోగొడుతుంది, నువ్వు దాన్ని దింపుకోగలిగితే చాలు. నువ్వు నోట్తో అంటున్నావు అంతే, దానికి తగిన ఆచరణ ఉండటం లేదు. అందువల్ల మనకి ఆ గాయత్రి మంత్రం పనిచేయటం లేదు. శ్రీరామ్ శర్మ ఆచార్యకి పనిచేసింది, దయానంద సరస్వతికి పనిచేసింది, అరవిందోకి పనిచేసింది, రామకృష్ణ పరమహంసకి పనిచేసింది. కానీ రామకృష్ణ పరమహంస కూడా మిగతా దేవతా శక్తులన్నింటినీ కూడా చాలా ఈజీగా 3-3 రోజుల్లో దించేసుకున్నాడు. గాయత్రి శక్తికి మాత్రం ఆయన ఏం చెప్పాడంటే, నాకు 3 రోజులు 4 రోజులు సరిపోదు, ఒక లైఫ్ టైం కావాలి అనుకున్నాడు. 80 ఏళ్లు ఖర్చు పెట్టాడు తన జీవితంలో, తన ఆధ్యాత్మిక జీవితంలో. ఈ 80 ఏళ్లు ఒక మజిలీయే, మళ్ళా ఇంకో చోట ఎక్కడో నేను పుట్టబోతున్నాను, నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసాయి. భారతదేశానికి అయితే ఈ జ్ఞానం నేను అందజేయగలిగాను, కానీ భారతదేశానికి చెప్పినటువంటి ఈ జ్ఞానము భారతదేశం వాళ్ళకు కూడా పూర్తిగా అర్థం అవటం లేదు. అని ఆయన పంచకోశ సాధన చేయటానికి వెళ్లే ముందు ఈ మాట చెప్తాడు, నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసాయి, నేను ఇంకా భారతదేశంలో ఉండను, మరి నేను ఎక్కడ పుడతాను ఏమో, అక్కడ మళ్ళా ఇంత తీవ్రమైనటువంటి ప్రయత్నము నేను చేస్తాను. దేనికి? విశ్వ ఏకీకరణకి. అది మనకు అర్థం అవ్వాలి. భారతదేశం గొప్పదైపోవాలి అనుకోవటంలో మన ఉద్దేశం ఏమిటి అంటే, హార్ట్ ఒకటి కరెక్ట్ గా పనిచేయటం మొదలెడితే శరీరం మొత్తం గ్యారంటీగా కరెక్ట్ గా పనిచేస్తుంది. మన అదృష్టం దేనివల్ల? మనం భారతదేశంలో కూర్చోం. ఈ భారతదేశము మొత్తం ప్రపంచానికి హృదయం లాంటిది. అంటే భారతదేశం కనుక కరెక్ట్ అయిపోతే మొత్తము ప్రపంచము కరెక్ట్ అయిపోయేటటువంటి సంభావనలు పెరుగుతాయి. హార్ట్ బీట్ ఉన్నంత వరకు వాడు బతికే ఉంటాడు కదా. అంటే భారతదేశం ఉన్నంత వరకు ప్రపంచం క్షేమమే. కానీ ఇంకా భారతదేశం హార్ట్ ఇంకా బీటింగ్ కరెక్ట్ గా రావటం లేదు, ఇంకా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉన్నాయి. ఆ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. దేశమే కాదు, భారతదేశమే కాదు ఖండం అవుతున్నది, రాష్ట్రాలు కూడా ఖండించబడుతున్నాయి. మొదలైంది కదా ఖండింపబడటం, ఇంకా ఇక్కడ అయిందో లేదో తెలియదు కానీ అయింది కదా. ఉత్తరప్రదేశ్ ఖండింపబడింది, బీహార్లో అట్లా ఖండింపబడుతుంది. అది ఎంత ప్రమాదకరమైనటువంటి లక్షణమో తెలియన్న వాళ్ళకైనా అర్థం అవ్వాలి. అసలు ఇంకా దండ పెట్టుకోవాలి. మామూలు వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే చాలు, బయటకి లోపల ఏం జరిగిపోతుందో తెలియదు. కానీ డాక్టర్స్కి తెలుసు లోపల ఏం జరుగుతుందో, బయటకి ఎంత ఆరోగ్యంగా నార్మల్గా ఉందా. దేశాన్ని కనుక మనం చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న తెలుగు మీడియం స్కూల్ ఒక సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వచ్చాడు. తెలుగు మీడియం అంటే అసలు ఎవడు జారటం లేదు అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి రోగం ఇలాగే వెళ్తే అసలు తెలుగు మీడియం స్కూల్స్ పోతే ఏమవుతుంది? కొంపలు అంటూ పోతాయి. అది అర్థమవుతుంది ఎవడికి? ఇదంటే ఆ విదేశీ వ్యామోహం, దాన్ని స్వదేశీ ప్రకారంగా అప్పుడు ఏం చేసేవాళ్ళు, దాన్ని సింబాలిక్ చేయాల్సిందేగా. బ్రిటిష్ వాళ్ళది కానీ వాళ్ళది కానీ అవంతా కూడా ఏం చేసేవాళ్ళు, కట్టించేవాళ్ళు. గుర్తుంది ఆ మూమెంట్స్? అది సరే అక్కడ బాగానే ఉంది, ఇక్కడ ఏం కాల్చుకోండి. నువ్వు కాల్చాలి, నీ మనసులో ఉన్నటువంటి ఆ విదేశీ వ్యామోహాన్ని కాల్చాలి. కానీ బయట నుంచి నువ్వేం కాలుస్తే ఏం లాభం? నా బాగా గుర్తు నిజంగా జరిగినటువంటి సంఘటనే. ఫారెన్ వెళ్ళి ఒకతను ఫారెన్ అగరబత్తీలు తీసుకొచ్చాడు. అక్కడ వాళ్ళు అడిగాడు, అడిగితే ఈ అగరబత్తీలు చాలా బాగుంటాయండి, ఫారెన్ నుంచి వచ్చాయని చెప్పారు. ఫారెన్లోనే ఫారెన్ నుంచి వచ్చాయని వాళ్ళు ఆలోచించాడు తప్ప నిజంగానే బాగున్నాయి. సరే ఇక్కడ తీసుకొచ్చాడు. మా పక్క షాప్లో కూడా దొరుకుతాయి అవి. ఇచ్చేవాడ నువ్వు అక్కడి నుంచి తేవక్కర్లేదు. సువాసనమైనటువంటి ఏ పదార్థం అయినా కూడా అది ఖచ్చితంగా భారతదేశం నుంచి వెళ్ళి ఉంటుంది. దాన్ని మీరు విదేశాల నుంచి ఎగుమతి తీసుకోవాల్సినటువంటి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటిది అవగాహనలోకి వచ్చినప్పుడు నీ ఆచరణ మారుతుంది. థియరిటికల్ గా నువ్వు మాట్లాడేవనుకో రాదు. కానీ మనకి ఋషుల మీద వాళ్ల మీద కనుక వాళ్ల యొక్క జ్ఞానం మీద మనకి నమ్మకం ఉంటే దీన్ని మనం నమ్మాలి. ప్రపంచానికి కల్చరల్ గా సంస్కృతి అంటే ఏంటి? జీవించేటటువంటి ఒక కళ, ఆనందంగా జీవించేటటువంటి ఒక జీవని కల్చర్ అంటాం, సంస్కృతి అంటాం. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా భారతదేశం నుంచి వచ్చింది. కానీ భారతదేశం నుంచి వచ్చినందువల్ల అది భారతీయము అవదది. ఇంచేత జీవించేటటువంటి కళ సనాతనంగా ఉండేటటువంటిది, నిత్య నూతనమైనటువంటిది. జీవించటం అనేది నువ్వేనా జీవించేది? మానవ శరీరధారులు అందరూ జీవిస్తూనే ఉన్నారు. మానవ శరీరధారులను ఎందుకంటున్నాను అంటే, మానవ శరీరధారే తననే కాదు మొత్తం విశ్వాన్ని మార్చగలడు. ఇంకా మిగతా జీవరాశులు దేవుడైనా కూడా మార్చలేడు. బ్రహ్మ బ్రహ్మగానే ఉండాల్సిందే. కాదండి, నేను కాస్త రోల్ మార్చుకుంటాను, నేను విష్ణువుగా అవుతాను, కుదరదు. గాలి గాలిగా ఉండవలసింది, అగ్ని అగ్నిగా ఉండవలసింది, ఇంద్రుడు ఇంద్రుడుగానే ఉండవలసింది. కానీ మనిషి అతి నికృష్టమైనటువంటి ప్రాణి దగ్గర నుంచి మహోత్కృష్టమైనటువంటి ప్రాణిగా ఒక జీవిత కాలంలో మారిపోగలడు, ఖచ్చితంగా మారగలడు. కానీ ఈ మూడు నియమాలు మాత్రం మనకి బాధ వంట పెట్టాలి. అందులో ఈ గాయత్రి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి శక్తి. ఇది స్వరాజ్య స్థాపనకి మీకు ఉపయోగపడుతుంది. మంత్రం యొక్క అర్థం అదే, ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇప్పుడు మన యొక్క ఆలోచనలు అది మూడింటి మీద ఆధారపడి ఉంటాయి. శరీరానికి సుఖంగా ఉండేది, దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. లేదు అంటే ఈ శరీరాన్ని మన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తాం. ఆ కోరికలు తీర్చుకోవటానికి ఒకసారి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆగినా కోరిక తీరుతుంది అంటే శరీరాన్ని కష్టపెట్టడానికి ఒప్పేసుకుంటాం. ఇంకా శరీరం కంటే, భౌతిక శరీరం కంటే దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం? కోరికలకి ప్రాముఖ్యత ఇస్తుంది, ఆలోచనలకి ప్రాముఖ్యత ఇవ్వం. ఆలోచనలు అంటే ఏంటి? రకరకాలైనటువంటి ఆలోచనలు, నేను భగవంతుని దర్శనం చేసుకోవచ్చు, చేసుకుందామని ఒకసారి అనిపిస్తుంది. కానీ అది మన కోరికగా మారదు. కోరికగా మారకపోయినప్పుడు అది భౌతిక జగత్తులోకి దిగదు. భావం అర్థమవుతుంది కదా. ఇంతట ముందు శరీరానికి తగినటువంటి ప్రయత్నాలు చేసుకుంటాం, దాని తర్వాత కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తాం, దాని తర్వాత ఆలోచనలు. అసలు ఇప్పుడు ఆలోచనల జగత్తులో లేవు, మనం కోరికల జగత్తులోనే ఉన్నాం. మనకి ఆలోచనలు లేవు, కోరికలు ఉన్నాయి. ఇంకా అది మూడోది అనమాట, స్వహ భూ భువ స్వహ. ఇంకా ఆలోచనను కూడా నువ్వు నీ వశంలో చేసుకోగలిగినప్పుడు మాత్రమే దాన్ని విజ్ఞానమయ కోశము అంటాం మనం. విజ్ఞానమే కోసం గురించి చెప్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ మనకి ఎందుకు కావాలి అంటే, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప విజ్ఞానం అంటే ఏంటో తెలియదు. కోరికలు వేరు, ఆలోచనలు వేరు, తేడా తెలుస్తుంది కదా. సినిమా చూడాలి అనేటటువంటి కోరిక ఉంటుంది, దోమలు కొడుతున్నా, సినిమా బోర్ కొడుతున్నా కూర్చునుంటాం. జపం చేయడానికి కూర్చున్నప్పుడు మనసు నిలకడగా లేదని లేచిపోతాం. ఇంకేంటి, మీ ఆలోచన కోరికగా మారలేదు. కోరికగా మారిన ఋషులు వాళ్ళు కూర్చోగలుగుతున్నారు, రాక్షసులు తపస్సు చేసుకోగలుగుతున్నారు. రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ తపస్సు చేసిందే కదా. కానీ మనం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అరగంట సేపు ఏదో చేసేసి, అంటే ఏంటి, మనం నర్సరీలో ఉన్నాం అంటే, ఎల్కేజీ కూడా కాదేమో ఆధ్యాత్మికత యొక్క. కానీ మూడింట్లో కూడా ఆ సరిత యొక్క తేజస్సు పడాలి. అంటే భౌతిక జగత్తులో మనకు కనిపించేటటువంటి సూర్యుడు, ప్రాణమయ కోశంలో సూర్యుడు ఉండి ఉంటాడు. సూర్యుడికి కూడా ఏదో కోరిక ఉండి ఉంటుంది, లేకపోతే సూర్యుడు యొక్క శరీరం అతనికి రాదుగా. ఇది కాకుండా సూర్యుడి యొక్క ఆలోచనలు ఉన్నాయి. అంచేత నేను నా యొక్క ఆలోచనలు ఇంకా నేను చేయను, నీ యొక్క ఆలోచనలు నాలో దిగని అనేటటువంటి సమర్పణాభావం. తత్సరికుడు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, నాలో ఉన్నటువంటి అంధకారాన్ని, ఈ శరీరము నాది, ఈ కోరికలు నాది, ఈ ఆలోచనలు నాది, ఇది ఒక అంధకారం. ఈ అంధకారం పోతే ఏం చేస్తున్నప్పుడు? ధియో యోన ప్రచోదయాలు. నీ కోరిక తీర్చటానికి, సూర్యుడు యొక్క కోరిక తీర్చటానికి తగినట్టు నా మనస్సులు, శరీరము, కోరికలు మారుగాక. అంటే ఇదేమైందనమాట, స్వరాజ్య స్థాపనకి వీలు కలగజేస్తుంది. అంటే గాయత్రి మంత్ర జపము భారతదేశంలో స్వరాజ్యం తీసుకురావడానికి ఎంత ఉపయోగపడిందో మనకు ఆవిడికి తెలియదు. దయానంద సరస్వతి మొదలెట్టాడు ఆర్య సమాజం. ఆ ఆర్య సమాజాన్ని కొన్ని దుష్టశక్తులు ఉంటాయి ప్రకృతిలో, అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రకృతిలో దుష్టశక్తులు ఉన్నాయంటే ఖచ్చితంగా మనలో కూడా ఉండి ఉంటాయి. అందుకే ఇదంతా మనం మాట్లాడుకుని డిస్కస్ చేస్తాం. ఆ దుష్టశక్తులు ఏం చేస్తాయి, ప్రాణమయ కోశము బాగా ఉన్నతంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకుంది. ఎవరు వాడు? హిట్లర్. వాడిని కూడా అదే మాట అనిపించింది, నా జాతి ఆర్యులు వృద్ధి చెందాలి. కానీ యాంగిల్లో పోయిందని నెగటివ్ యాంగిల్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ వెలుతురు దిగలేదు, ఆ భావం దిగింది, ఆ కోరిక దిగింది. ఆర్యులు చాలా గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళు అసలు జీవించి ఉండకూడదు. పూర్తిగా నమ్మాడు, అది తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. 60,000 మందిని ఒక రోజులో చంపేశాడు ఆయన. 1 డేలో ఒక్క మనిషి 60,000 మందిని చంపేశాడు. ఎందుకు చంపించాడు అంటే ఆర్యులు మాత్రమే జీవించటానికి అర్హత ఉన్నది, మిగతా వాళ్ళకి ఏమీ లేదు అని. కానీ అదే సమాజాన్ని ఆర్య సమాజాన్ని పెట్టాడు. అది చాలా మందికి హిట్లర్ కి దయానంద సరస్వతికి ఉన్నటువంటి లింక్ తెలియదు. లింక్ అంటే భౌతికంగా లింక్ లేదు, భావాత్మకమైనటువంటి లింక్. ఆర్య సమాజానికి బేసిస్ ఏంటి? మళ్ళీ గాయత్రి మంత్రం. అంతే, ఆర్యుల యొక్క సంస్కృతి మళ్ళీ ప్రపంచానికి అందజేయాలి అంటే నీకు గాయత్రి మంత్రం తప్ప ఇంకో మంత్రంతో నేను చేస్తాను? టైఫాయిడ్ వచ్చింది, దానికి డాక్టర్ ఏదో ఒక మందు పెట్టాడు, అది నాకు ఆల్టర్నేటివ్గా ఇంకో మందు ఇవ్వండి అని అడగవు, ఆ మందే వాడాలి. అంతేత మన స్వరాజ్య స్థాపన రావాలి అంటే, స్వరాజ్య స్థాపన రావాలి అంటే ఏంటి, మన అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలు మన వశంలో ఉండాలి అంటే గాయత్రి మంత్ర జప ప్రచారం జరగాలి. ఆ గాయత్రి మంత్ర జపానికి తగినట్టు మన ఆచరణ మారాలి. ఆ ఆచరణ మూడే. ఇంకా మూడు, మినిమం ఫరస్, రెండోది భగవంతుడే కావాలి, మూడోది నేను ఏ దేశంలో పుట్టానో ఆ దేశము సవ్యంగా ఆనందంగా ఉండాలి. భూ భువ స్వాది తెలిసినా తెలియకపోయినా రగడా ఇచ్చండి మీరు ఆ మంత్రాన్ని, ఎక్కడో అక్కడ సూక్ష్మ జగత్తులో ఓ ఊపు వస్తుంది అని. స్వతంత్రం ఆ ఊపుతోనే వచ్చింది, గాయత్రి మంత్రంతోనే వచ్చిందని నేను అంటే, ఇంకా చాలా మంది ఋషులు చాలా మంది మహర్షులు మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు గాయత్రి మంత్ర జపం అయితే చేసిస్తున్నాను తప్ప ఊపు లేదు. అది ఒక జంజా భారతంగా ఊపు ఊపేయాలి భారతదేశం యొక్క సూక్ష్మ వాతావరణాన్ని. దానికి మనం ప్రయత్నం ఎలా చేయగలం అనేటటువంటిది ఆలోచించాలి. అది గాయత్రి మంత్రం. కానీ గాయత్రి మంత్రం ఒకటే సరిపోదు మనకి, లలిత చేస్తాం. లలిత ఎందుకు? సుదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత, ఈ పనులన్నీ కూడా నీ స్వార్థం కోసం చేయకు, నువ్వు దేవతల యొక్క పని. ఆ దేవతలు మళ్ళీ ఎక్కడున్నారు? చాలా మూర్ఖత్వం ఏంటి అంటే, మనకి మన శరీరంలో మనం ఏ పని అయినా చేయగలిగితే అది ఆ దేవత అక్కడ ఉండటం వల్లనే. చేతులకు ఒక అధిదేవత ఉన్నాడు, కాళ్ళకు ఒక అధిదేవత ఉన్నాడు, కన్నునికి ఒక అధిదేవత ఉన్నాడు. కళ్ళకి సూర్యుడు చంద్రుడితో పోలిస్తున్నాడు, ఎడం కన్ను చంద్రుడితో, సూర్యుడిని కుడి కన్నుతో. ఇంకేత లలిత యాంగిల్లో మనకి ఉపయోగిస్తుంది లలితా పారాయణ. అంతేత మనకి తెలిసినా తెలియకపోయినా కోటి 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 లలితా పారాయణలు జరిగిపోతున్నాయి. ఖచ్చితంగా అది ఉపయోగించుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేత మనం చేసే ఏదైనా కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఇంత జ్ఞానము కనుక మనం చెప్పగలిగితే మన సమూహము ఎంత అద్భుతంగా పనిచేయగలుగుతుందో. కానీ నువ్వు డాక్టర్ అయ్యాక చాలా మందికి సహాయం చేయగలవు అని చెప్తే డాక్టర్ అవ్వటం టైం పడుతుందిగా. దానికి ఒక సిలబస్ ఉంటుంది, దానికి ఒక కోర్స్ ఉంటుంది, పద్ధతిగా మనం చేయాలి కదా. ఇంకొక లలిత నిన్ను ఎట్టు తీసుకెళ్తుంది ఈ స్వరాజ్యము, మన కోరికలు ఆలోచనల యొక్క సమూహం దిశలోకి వెళ్ళాలి అంటే దేవకార్య సముద్రత. దాని తర్వాత ఏంటి దేవకార్య సముద్రత అంటే ఏంటి, ప్రాకృతిక యొక్క శక్తిని వశం చేసుకోవటం వస్తుంది. కానీ ఆ శక్తులన్నింటినీ నువ్వు ఏం చేయగలగాలి, ఈ దైవీ ప్రణాళిక వైపు విశ్వ పరిణామ క్రమం వైపు మలచగలగాలి. అది ఎవరు చెప్తారు? మనకి గురువులు చెప్తారు. ఆ గురువులు ఎక్కడున్నారు అంటే భాగవతంలో. చేత అది ఎప్పుడైతే మీరు చేసుకుంటూ ఉంటారో న్యాచురల్ గా మీ కోరికలు తీరిపోతూ ఉంటాయి. అది పెద్ద కష్టం ఏం కాదు, అది కామన్ సెన్స్ ఎందుకు తీరుతుందో అర్థమైందా? దీన్ని అవగాహనతో చేసేటటువంటి వాళ్ళ కోరికలు తొందరగా తీరుతాయి. కోరికలు కోరచ్చా కోరకూడదా? కోరికలు కోరొద్దని ఎవడన్నాడు? తీరకపోతే ఏడవద్దన్నాడు. కానీ ఇంచట తీరకపోతే ఏడుస్తూ కూర్చుంటే నువ్వు మిగతా పనులు చెయ్యవు. ఇప్పుడు మిలిటరీ వాడు యుద్ధం చేస్తున్నాడు, సుఖంగా ఉండాలని వాడు కోరుకుంటే తప్పేం లేదు. కానీ నేను సుఖంగా ఉండటానికి తగిన పరిస్థితులు లేదు కనుక నేను యుద్ధం చేయటం మానేస్తానన్నాడు అనుకో, అప్పుడు వస్తుంది ప్రమాదం. సుఖంగా ఉండాలని కోరుకోవటం తప్పు లేదు కదా. కానీ మిలిటరీ వాడికి సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం కంఫర్ట్స్ ఉండేటట్టే చూస్తాం మనం కూడా. యుద్ధం అది జరుగుతున్నప్పుడు మనం చూసుకోవాలేంటి, ఎంతెంత దానాలు ఇచ్చిస్తూ ఉంటాం. మామూలు వారు మన బంగ్లాదేశ్ యుద్ధం అది జరుగుతున్నప్పుడు కూడా అంటే అర్థం ఏంటి, లోపల తపన ఉంది కానీ ఇలా ఉన్నప్పుడు ఆ తపన మనం పెంచుకోలేకపోతున్నాం, అది పెంచాలి మనం. ఇంకొక గలభ అర్థమైంది కదా. అంచేత అది సాధారణమైనటువంటి యజ్ఞం కాదు. ఆ యజ్ఞాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటా అన్నది అవగాహన చేసుకుంటే అరవిందో యొక్క ఈ మొదటి మూడు లక్షణాలు మీరు సాధించగలుగుతారు.